गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेव महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेव महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे। ज्ञानमूलं गुरुमूर्तिः, पूजामूलं गुरुपादम्, मन्त्रमूलं गुरुवाक्यम्, मोक्षमूलं गुरुकृपा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेव महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे ॐ श्री गुरुभ्यो नमः। ॐ श्री नान परमात्मने नमः।
థ్యాంక్ యూ గ్రీష్మ. ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. ఈరోజు మన వైజాగ్ డివోటీ అండ్ టీచర్, అంటే స్కూల్ టీచర్గా కూడా వర్క్ చేశారు బాలంటే, సో నాన్నగారు కూడా టీచర్ పోస్ట్ బాలగారికి కరెక్ట్గా సూట్ అవుతుంది. ఎందుకంటే మైక్ లేకపోయినా మైక్ ఉన్నట్టుగా గట్టిగా స్పష్టంగా సబ్జెక్ట్ని అద్భుతంగా చెప్తారు. అండ్ వైజాగ్ భక్తులందరికీ బాలంటీ బాగా తెలుసు, మనందరికీ కూడా బాగా తెలుసు. ఆవిడ పాటలు కూడా బాగా పాడతారు. అండ్ ఇది వరకు కూడా అంటే ఒక రెండు సందర్భాల్లో సత్సంగం చెప్పారు. ఈరోజు మళ్ళీ బాలాంటీ చెప్పాల్సిందిగా కోరుతున్నాను. అంటే బాలాంటీ యుఎస్లో ఉన్నారు, ఆవిడికి మార్నింగ్ టైం ఎర్లీ మార్నింగ్, అయినా కూడా షీ వాజ్ విల్లింగ్ టు స్పీక్ ది సత్సంగం అండి. యా బాలాంటీ స్టార్ట్ చేయాలి.
ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. ప్రియమైన ఆత్మబంధువులారా, మళ్ళీ ప్లాట్ఫారం మీద సత్సంగం చెప్పే అవకాశం నాన్నగారు కల్పించారు ఉష ద్వారా. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ, చాలా సంతోషం. యాక్చువల్గా ఈ నెల 23 అంటే ఫ్రైడే అనుకుంటాను నాన్నగారు జయంతి, అదే పుట్టినరోజు. కానీ సండే కదా, దానికంటే ముందు వచ్చిన సండే మనం సత్సంగం చెప్పుకోవాలని నాన్నగారు నాకు ఈ అవకాశం కల్పించారు. ఉష మాట్లాడమంది. సో మనందరికీ తెలిసిన విషయమే కదా, నాన్నగారు 1934 భాద్రపద మాసం, భాద్రపద మాసంలో పౌర్ణమి రోజున దేహం తీసుకున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే, నాన్నగారు నడిచిన ఆ జిన్నూరు మనకి కాశీ, అది కాశీతో సమానం అదే అని. అంటే ఒక మహాత్ముడు పుట్టి ఆ మహా అదే కొమ్మర్లో జన్మించారు, కానీ అంత నడయాడిందంతా జిన్నూరులోనే కదా. అసలు జిన్నూరులో నాన్నగారు పాదం పెట్టని ఒక అంగుళం కూడా ఉండి ఉండదేమో, అంత పుణ్యభూమి అది. ఎప్పుడో జిన్నూరు పార్వతమ్మ గారు చెప్పారు, బాలగారు ఇది మనకి కాశీ అండి, అది కాలం అనుకుంటున్నారు, అది గంగా అండి. అంటే ఒక మహాత్ముడు నడయాడిన భూమి కాశీతో సమానం అనేదానికంటే అదే మనకి కాశీ. నాన్నగారు కూడా ఓసారి చెప్పారు, ఎలా అంటే మనం భగవాను బోధ కంటేనమ్మా శ్రీకృష్ణుడు చెప్పిన బోధ కంటే కూడా వాళ్ళ జీవన విధానం మనకి కొంచెమైనా అర్థమైతే మనం తరించిపోతామమ్మా అని. సో అందుకే నాన్నగారు జిన్నులు ఆ జీవించిన విధానం నాకు చాలా ఇష్టం. నాన్నగారు నాకు దర్శనం కాకముందు ఆ పూర్వం భక్తుల కోసం నేను పార్వతమ్మ గారికి లీల గారికి అడిగి తెలుసుకొని నిజంగా చాలా ఆనందించుకుంటాను. ఇప్పటికీ నాకు ఎంతో ఇష్టం. నాన్నగారు కూడా ఒకసారి చెప్పారు ఏంటంటే, చూసావా ఎలా అంటే భగవాను అరుణాచలంలో అరుణాచలం చుట్టూ 4 కోసుల దూరం వరకు దూరంలో నివసించే వాళ్ళు, అక్కడ ఉండేవాళ్ళు అసలు వాళ్ళ సాధనతో వాళ్ళ ప్రయత్నంతో వాళ్ళ తలంపులతో సంబంధం లేకుండా తరించి తీరుతారు ఇది ఈశ్వరాజ్ఞ అని. అలాగే జిన్నూరు ఆ చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో నాన్నగారు అడుగు పెట్టని ప్రదేశమే లేదు. అసలు అంగుళం నాన్నగారు పాద స్పర్శతో పునీతం అయిపోయింది. అసలు అన్ని గ్రామాలేంటి జిన్నూరేంటి అసలు కదా. సో అందుకనే నాకు చాలా ఇష్టం అసలు నాన్నగారు ఎంత అది నాన్నగారిది ప్రేమ అవతారం అండి. అసలు ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత సహనం, అసలు అంటే ఆ భక్తులని ఎంత తరింప చేశారంటే నాన్నగారు భక్తులు కూడా అంత అర్హత యోగ్యత ఉండే వాళ్ళు అనుకోండి. అసలు నాకైతే ఈ మధ్యన మా నాన్నగారి బుక్ లో పాండవ మా అమ్మగారి గురించి చదివితే అసలు నాకు 2 రోజులు నిజంగా అసలు అసలు మనసు ఆగిపోయింది. ఆహా తండ్రి ఎంత దయ, గురువు అంటే ఇలా ఉంటాడా, ఓహో ఇలా ఉంటాడా. ఇప్పుడే మనం విన్నాం కదా వేదముల చేజిక్కని పరబ్రహ్మ వైకూడా మా వేదనలకు రోదనలకు కదలి వచ్చితివా. వేదాలకి ఉపనిషత్తులకి బ్రహ్మసూత్రాలు దేనికి, అసలు వేదాలకి చిక్కని ఆ పరబ్రహ్మ రూపం ధరించి జిన్నూరులో నడయాడింది. అసలు మనం ఎంత అంటే జిన్నూరు నాకైతే అబ్బా జిన్నూరు ప్రజలు ఎంత భాగ్యవంతులు అనిపిస్తుంది. అఫ్ కోర్స్ మనం కూడా ఎంత భాగ్యవంతులు అంటే మనం నాన్నగారికి సమకాలికలం. నాకు ఇది చాలు తండ్రి, ఇది చాలదా, ఇది చాలు అప్పా. అరణి చెప్పినట్లు ఆయనతో నడిచాము, ఆయన దగ్గర కూర్చున్నాము, ఆయన మనకు ప్రేమను పంచారు, ఆయనతో తిరిగాము. అసలు ఎంత భాగ్యం కదా. అసలు ఆ పరబ్రహ్మ ఆ పాండవ మా అమ్మగారికి అసలు నాన్నగారు ఆవిడ శరీరం వదిలేసిన తర్వాత అసలు నాన్నగారు ఆవిడ చాలా ప్రేమగా చూసేవారంట. అసలు మీరు రావద్దు నేనే వస్తానండి అని అలాగే మాట నిలుపుకోవడానికి అలా వెళ్తూ ఉండేవారంట. ఆవిడ కూడా ఇంకా అసలు ఆవిడ ప్రశ్న ఎరుక అంటే ఏంటి అనే ప్రశ్నకి ఇదంతా మనం చదివాము అందరికి తెలుసు. కానీ మళ్ళీ స్మరించి ఈరోజు ఎందుకో ఈ నాన్నగారు జీవన విధానం అసలు ఎంత ప్రేమగా జీవించారు, అసలు ఎంత ప్రేమ పంచారు అది మళ్ళీ స్మరించుకుందామని అంతే. అయితే అలాగే వెళ్ళేవారంట ఆమె కూడా. అసలు నా ఎంతమంది దగ్గరకు వెళ్తే చాలామందిని అడిగారంటే ఆవిడకి అసలు ఎరుక అంటే ఏంటి అనే ప్రశ్నకు సమాధానం కావాలని. ఒక స్వామీజీ అడిగితే ఆయన ఒక వెరినవ్వు నవ్వారంట, చిరునవ్వు నవ్వారంట. కానీ నాన్నగారిని చూడగానే ఆవిడకి అసలు నాన్నగారు మాట్లాడకుండా చెప్పకుండానే అసలు ఆయనకి ఆవిడకి సమాధానం దొరికేసిందంట. సో అంత ప్రేమగా అసలు నాన్నగారు అంటే ఎలా అంటే అసలు నా అన్ని నాన్నగారు భోజన విధానం ఆవిడ నాన్నగారు ఎలా భోజనం చేసేవారు అదే పద్ధతిలో ఆ భోజన విధానం కూడా ఆవిడ అలాగే అలవాటు చేసుకున్నారట. అయితే ఒకరు అసలు ఆవిడ ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళడం అది తెలియదంట, చాలా కష్టాలంట. నాన్నగారు అలాగే అసలు అసలు ఎవరిని ఇలా ముట్టుకోరు కదా, ఆవిడ తల చెయ్యి మాత్రం నాన్నగారు తల మీద పెట్టుకుని బొగ్గల నిమిత్తం ఆనందం అంటే ఇలా ఉంటుంది అని చూపించడానికి ఇది మీరు చూడండి అని సంథింగ్ అలా చెప్పారంట నాన్నగారు. అంత ప్రేమ అనమాట. ఆవిడ ఇంకా ఫలానా శనివారం వస్తామని నాన్నగారు చెప్పారంట. ఆ శుక్రవారమే ఆవిడ చాలా తేడా చేసిందంట. ఇంకా రేపు నాన్నగారు వచ్చినప్పటికీ ఈ దేహం ఉండదు అన్నారంట. అలాగే ఆవిడ శుక్రవారం రాత్రి చనిపోయారంట. అయితే ఎందుకు చెప్పుకోని చెప్పుకుంటున్నామంటే నాన్నగారు వెళ్ళేసరికి ఆవిడ దేహం వదిలిస్తే నాన్నగారు ఆ టవలు పక్క వాళ్ళకి ఇచ్చేసి నాన్నగారు ఒక 30 అడుగులు నేను మోస్తానండి అని ఆవిడ్ని మోసారంట నాన్నగారు. కొంత దూరం ఆవిడ మోసి తిరిగి వచ్చి ప్రవచనం చేసి ఆవిడకి ఇంక జన్మ ఉండదండి, ఒకవేళ ఉన్నా సరే ప్రవక్తగా జన్మిస్తారు అని చెప్పారంట. నిజంగా ఉష, నాకైతే నా తండ్రి అలా కాడెం మోసాడా, ఈయన ఇట్టి గురు ఉంటాడా, ఈయన గురువు అంటే ఇటువాడా, అందుకనే అక్బర్ చెప్పాడా భగవంతుడు గురువు ఇద్దరు ఒకేసారి నీకు దర్శనమిస్తే నువ్వు ముందు గురువుకి నమస్కరించు అని, అందుకే కబీర్ అలా చెప్పాడా గురువు అంటే ఇలా ఉంటారా, ఇట్టివాడా గురువు. అసలు ఉష, నేను వైజాగ్లో నా కళ్ళతో నేను చూశాను లిటరల్గా ఒక గురువు గారు ఒక ఇంటికి వస్తామంటే మొత్తం ఆ ఇల్లు అంతా ఖాళీ చేసిమన్నారు ఆయన. అక్కడ మనం ఎవరింటికి వస్తారో వాళ్ళ ఇల్లు అంతా ఖాళీ చేసేయాలి, వాళ్ళు మాత్రమే ఉంటారు అక్కడ మన వస్తువు అంటూ, ఈవెన్ మన అద్దం కూడా ఉండకూడదు, అలా ఉండకూడదు. ఆయన భోజనానికి ఆయన వంటకి వేరే ఒకరు తెచ్చుకుంటారు. అసలు వాళ్ళు మన వస్తువు అంటూ ఒకటి ఉండనే ఉండకూడదు. అలాంటి గురువుని నేను లిటరల్గా చూశాను, నా తండ్రి ఇట్టివాడా, అసలు ఇది కాడిమోసేవా తండ్రి, అసలు అందుకనేనా అలా చెప్పాడు కబీరు అనిపించింది. అయినా అసలు ఆ దేహం చూసావా, ఒకసారి నాన్నగారే చెప్పారు ఏంటంటే అదేంటి, దేవకీ వసుదేవులకి కూడా ఆ కృష్ణుడు పుట్టినప్పుడంట వాళ్ళంట 3 జన్మలు తపస్సు చేశారంట. 3 జన్మలు ఎన్ని కొన్ని వేల దివ్య సంవత్సరాలు తపస్సు చేశారంట. తపస్సు చేస్తే అప్పుడు కృష్ణుడు ఏంటి వరం కావాలంటే నువ్వు మా కడుపులో పుట్టాలి అని అడిగారంట దేవకీ వసుదేవులు. ఎందుకో నాకైతే మన రాజయమ్మ గారు తల్లి ఎన్ని వేల దివ్య సంవత్సరాలు, మామూలు జనవరి ఫిబ్రవరి మార్చి ఈ సంవత్సరాలు కాదు, ఎన్ని వేల దివ్య సంవత్సరాలు రాజయమ్మ గారు తపస్సు చేస్తే నాన్నగారు ఆవిడ గర్భంలో ఉదయించారు, ఆవిడ గర్భంలో నాన్నగారు ఉద్భవించడానికి ఆవిడ ఎన్ని వేల దివ్య సంవత్సరాలు తపస్సు చేశారు కదా రాజయమ్మ గారు. నిజంగా ఒక సత్పురుషుడు ఒక సత్పురుషుని గర్భంలో ధరించాలంటే ఆనాడు దేవకీ వసుదేవులు తపస్సు చేసినట్టు ఈనాడు చెప్తా చూసావా, అలగమ్మ గర్భాన భగవానుడు అవతరించినటులా పుణ్యవతి రాజమ్మ గర్భాన పుట్టిన శ్రీనాన్న. అలాగా పుణ్యవతి రాజమ్మ గర్భంలో నాన్నగారు పుట్టడానికి అసలు ఆవిడ ఎన్ని వేల దివ్య సంవత్సరాలు తపస్సు చేశారో కదా, మనకి అటువంటి గురువుని అందించడానికి ఆవిడ ఎంత తపస్సు చేశారో అనిపించింది. అసలు నాన్నగారు ఆ గురువు అంటే ఇలా ఉంటాడా, ఎంత ప్రేమగా ఉంటారా ఆవిడని, కాడి కూడా మోస్తావా తండ్రి ఇట్టివాడువా. నాకు చదివిన తర్వాత నిజంగా నాకు చాలా సంతోషం వేసింది. అసలు ఎంత ఇలా ఉంటారా నాన్నగారు, ఇలా ఉండేవారా అంటే నాన్నగారు దర్శనం కాకముందు ఇవన్నీ కళ్ళతో ఎంతమందికి అడిగాను, పంతో మామగారు మీరు చూసారా మీరు చూసారని, ఓహో ఇలా నడిగాడారా నాన్నగారు, ఇలా చేశారా, ఇంత అద్భుతమా అని అనిపించింది. ఒకసారి అలాగే ఆ ఊర్లో అసలు నాన్నగారికి అసలు కులం కానీ మతం కానీ మనకందరికీ తెలుసు, మనం అనుభవించాము, కులం కానీ మతం కానీ డబ్బులు ఉండేవాళ్ళు కానీ డబ్బు లేని వాళ్ళు కానీ అసలు అదేమీ లేని వాడు కాబట్టి గురువు, అదే ఆయనే గురువు. ఎందుకంటే గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర అని ఇప్పుడే గురు సాక్షాత్ పరబ్రహ్మ అని గ్రీష్మ చదివినట్టు నా గురువు ఏంటంటే బ్రహ్మ పని విష్ణు పని ఈశ్వర పని మూడు పనులు చేసేస్తాడంట అట్టివాడంట గురువు. అయితే మన నాన్నగారు ఏంటంటే ఇలాగా ఒక శ్లోకంలోనో ఒక పుస్తకంలోనో ఒక పాటగానో పద్యంగానో కాకుండా నడిచి చూపించారు. అసలు ఎలా అంటే ఒకసారి బుక్లోనే చదివినట్టున్నాను, ఎవరో ఒక ఆయన అక్కడ కొంచెం తక్కువ కులం ఆయన చనిపోతే అసలు ఆ శవానికి ఆ బాడీని తీయటానికి ఎవరు రాకపోతే ఆయన వచ్చి రాజుగారు ఎవరు రారంటున్నారు ఎవరు తీయనంటున్నారు అని బాధపడి వచ్చి చెప్తే పదండి నేను వస్తానని గబగబా నాన్నగారు వెళ్ళి అక్కడ అలాగే తుండు పక్క వాళ్ళకి ఇచ్చేసరికి అందరికీ అమ్మో రాజుగారే వచ్చారే అని గబగబా గబగబా అందరూ ముందుకొచ్చారంట. సో ఇవంతా ఇంతలాగా నడిచే గురువుని మనము చూడలేదు, ఉషా చూడలేదు, ఎప్పుడు చూడలేదు, ఇంక చూడం కూడా అసలు ఎంతలా అచింత అచింత. ఆ రోజు శంకరాచార్యుల వారు కూడా ఈశ్వరుడే మారువేషంలో చండాలకు వస్తే ఆది శంకరాచార్యులు కూడా అచింత అచింత అన్నారు. అప్పుడు ఎవరిని తప్పుకోమంటున్నావు, నువ్వు నేను ఇద్దరం ఒక నేల మీదే ఉన్నాం కదా, నువ్వు పీల్చేయగాలి నేను పీల్చేయగాలి ఒకటే కదా, నువ్వు తాగే నీరు నేను తాగే నీరు ఒకటే కదా, దేహాన్ని తప్పుకోమంటున్నావా, అంతటా ఉన్న ఆత్మను తప్పుకోమంటున్నావా, దేన్ని తప్పుకోమంటున్నావు అని ఆ రోజు ఆచార్యుల వారు కూడా అసింత అసింత అన్నారే. అలాంటిది అసలు తండ్రి తన 20 సంవత్సరాల వయసు నుంచి అసలు ఎట్టి అసలు ఏ ప్రాపంచిక దృష్టి కానీ ఆ రచ్చబండ మీద పెద్ద మాట్లాడే విషయం మాట్లాడుకునేటట్టు ఆ పెద్ద వెళ్ళి మాట్లాడడం కానీ ఏమీ లేకుండా ఎప్పుడు అంత ఆ వయసు నుంచి కూడా ఎంత ఆధ్యాత్మిక చింతన, ఎంత ప్రేమ, ఎంత దయ అసలు నాన్నగారికి. అసలు వంట వాళ్ళు మనం మనం వేపై చూడరు కొంతమంది గురువులు, మనం చేసిన వంట తింటారా. నాన్నగారు నీ ఇంటికి వచ్చి అన్న గ్రామ గ్రామాలకి తిరిగి అసలు ఎవరు వండినా ఎలా వండినా ఏ రోజు కూడా ఏమీ అనకుండా ఎంత చక్కగా మనతో తిరుగుతూ మనతో మాట్లాడుతూ మన ఇంట్లో తిరుగుతూ ఎంత చక్కగా. ఎప్పుడు నేను వినలేదు ఒక్కసారి మాత్రం నాన్నగారు, నా ఆరోగ్యం మామూలుగా అయితే చాలా మంచిదండి, మీ భోజనాల వల్లే కొంచెం తేడా చేసేస్తుందండి, అందరూ నండి వరలక్ష్మి గారిని ఒకే ఒకసారి నేను ఎన్నిసార్లు ఎన్ని మీటింగులు ఇప్పుడు విన్నాను ఎప్పుడు వెళ్ళలేదు కానీ నాన్నగారు ఒక్కసారి మాత్రం ఇలా చెప్పారు వరలక్ష్మి గారిని చూస్తున్నామండి అంటారండి కొంతమంది మీటింగ్కి వచ్చినప్పుడే ఉదయాన్నే వంట చేసి వచ్చేస్తారండి. వీళ్ళకి అర్థం అవట్లేదండి మీటింగ్కి రాకుండా అక్కడ వంట చేసి ఉంటే ఇక్కడ మీటింగ్ వాళ్ళకి ఎంత ఏం సంపాదిస్తారో ఏం పొందుతారో అక్కడ వాళ్ళు అదే పొందుతారు అనే విషయం వీళ్ళకి అర్థం అవ్వట్లేదండి. వంట చేసేసి టేబుల్ మీద పెట్టేసి మీటింగ్ వచ్చేస్తారండి అని ఒకే ఒకసారి విన్నాను. కానీ ఎప్పుడు తండ్రి ఎవరికి ఎవరు ఎలాగ వంట చేసినా అసలు అంత చక్కగా అంత ప్రేమగా నిజంగా పాపాయమ్మ గారు అలాగా ఎలా కోరారు భగవంతుడికి? ఏదైనా ఏదైనా అడగొచ్చు కదా, అలా కాకుండా ఈ అరుగు మీద నలుగురు కూర్చుంటారా, ఈ ఇంట్లో నలుగురు భోజనాలు చేస్తారా అని ఆ పాపాయమ్మ గారికి ఎలా అడిగే పాపాయమ్మ గారు ఎలా అడిగారు? అది ఆ అరుగేంటి, అరుగు మీద నలుగుర కొన్ని వేల మందికి ఎంత ఒక జ్ఞానబోధేనా, ఎంతమందికి శాంతి చేక చేకూర్చారు, ఎంతమందిని ఓదార్చారు, ఎంతమంది కన్నీళ్లు తుడిచారు. నాన్నగారు ఒకసారి అన్నారు, ఏమండి మా ఇల్లు కూడా ఒక హాస్పిటల్ అండి మా ఇంటికండి, రోజుకి 200 మంది అయినా వస్తారండి, అందులో ఒక 4-5 భగవంతుడి గురించి తెలుసుకోవాలని, మా ఆత్మజ్ఞానం సంపాదించాలని, అలాగా భగవంతుడంటే ఇటువాడా, భగవంతుడంటే ఏంటి అని 4-5 ఉంటారండి. మిగతా అందరు కూడా మాకు మనసు నిలబట్టలేదండి, మాకు శాంతి కుదరట్లేదండి, మాకేమో కుదురు ఉండట్లేదండి, మాకు ఒక రోజుకి ఒకలా ఉంటుందండి అని ఇలా మాకు ఒక ఆయన అంట నాన్నగారి దగ్గరకు వచ్చారంట, అలా కూర్చున్నారంట, చెప్పారంట, ఏమండి నేను భీమవరంలో మా డాక్టర్ గారు ఇంకా మీకు ఇక్కడ ట్రీట్మెంట్ ఏమీ లేదండి, మీరు జిన్నూరు నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఒక పావుగంట కూర్చొని వచ్చేయండి సరిపోతుంది అని చెప్పారండి, అందుకు వచ్చానండి అని. ఆయన ఎవరో నాన్నగారికి తెలియదంట, నాన్నగారు ఎవరో ఆయనకు తెలియదంట, ఆ డాక్టర్ అని చెప్పాడంట, ఇంకా మీకు ట్రీట్మెంట్ ఏమీ లేదండి, మీరు వెళ్ళి జిన్నూరు నాన్నగారి దగ్గర ఒక పావుగంట కూర్చొని రండి అని చెప్పారండి, అందుకు వచ్చారండి అని. అప్పుడు నాన్నగారు చెప్పారనమాట, మా ఇల్లు కూడా ఒక హాస్పిటల్ అండి, మేమండి ఇంజెక్షన్స్ చేయమండి, మాత్రలు ఇవ్వమండి, కౌన్సిలింగ్ చేసి పంపించేస్తామండి, అంతేగాని భగవంతుడి కోసం తెలుసుకోవాలని అసలు ఎవ్వరు రారండి, అందరూ కూడా వాళ్ళ బాధలు చెప్పుకోవడానికే వస్తారండి అని చాలాసార్లు చెప్పారు నాన్నగారు. తర్వాత మనం కూడా మన కళ్ళతో చూసాం కదా అసలు నాన్నగారు ఎంత, నేనైతే లిటరల్గా వైజాగ్లోన ఎంతమందిను తీసుకెళ్తే అదే కష్టాల్లో బాధల్లో ఉండే వాళ్ళని తీసుకెళ్తే నాన్నగారు అసలు ఎంత ప్రేమగా అసలు ఎవరు అంటారండి, అసలు నాన్నగారు అంత ప్రేమగా మాట్లాడుతుంటే అయ్యి బాబే జీవితంలో ఇందులో 1% కాదా, 1% ఆ 1 ని 100 ముక్కలు చేసినంత ప్రేమగా ఎప్పుడైనా జీవితంలో ఎవరితోనైనా మాట్లాడానా? అయినా నాకు ఎలా సాధ్యం అవుతారులే తండ్రి, అది నీకు కదా సాధ్యం, అది ఒక జ్ఞానికే కదా అనిపించేది, అసలు ఎంత చక్క నీదొక్కు నేను తీసుకుంటానమ్మా ఈవేళ నేను నీ దుఃఖం తీసుకుంటానమ్మా, రేపటి నుంచే నీకు నువ్వు శాంతిగా ఉంటావమ్మా, నీ దుఃఖాన్ని నేను పంచుకుంటానమ్మా అని ఎంత మందికి ఎన్ని వేల మందికి మన కళ్ళ ద్వారా మనం చూసాం కదా అసలు నాన్నగారు. అసలు భక్తుల్ని భక్తులుగా కాకుండా బిడ్డలుగా, అదే నాన్నగారు కూడా ఒకసారి అన్నారు, ఏంటంటే గురువు భగవంతుడు అంటే ఈశ్వరుడు అడ్మినిస్ట్రేటర్ కదా, రక్షిస్తాడు శిక్షిస్తాడు అన్నీ ఉంటాయి ఆయనకి, చెరుగ్గడ ఫుల్గా ఉన్నట్టుగా, కానీ చెరుగ్గడలో ఆ పిప్పి ఆ తొక్క అవన్నీ ఉంటాయి కదా, మామిడి పండులో టెంక పీచు తొక్క ఉన్నట్టు అదంతా ఈశ్వరుడు, కానీ ఆ మామిడి పండులో రసమే గురువు అని. ఎందుకంటే గురువు శిక్షించడం అనేది ఉండదంట, రక్షించడమేనంట, భగవంతుడి కోపం వస్తే గురువు మింగేస్తాడంట. అయితే ఇవన్నీ నాన్నగారు చెప్పి బోధించి వదిలేదు, మనకు చూపించారు నిజంగా నేను రమణ క్షేత్రంలో అప్పలనరసమ్మ గారి ఫోటో చూసి ఇది ఎవరిది అంటే అప్పుడు అప్పటి పూర్వం భక్తుల్ని చూడక నాకు తెలియక ఎంతలాగో కానీ బట్ నా నేను అసలు వాళ్ళు చెప్తుంటే అక్కడ నేను ఫీల్ అయిపోయి అంత ఆనందించేదాన్ని మాత్రం. ఆహా ఈవిడండి, ఎవరండి ఈవిడ, ఇక్కడ ఫోటో నాన్నగారు పెట్టుకున్నారంట అప్పల నరసమ్మ గారు, నిజంగా అదే వేణమ్మ గారు చుట్టాలంట కదా ఆవిడ, ఆవిడ చూ ఆవిడ ఇంటింటికి వెళ్ళి అసలు అర్హత యోగ్యత కూడా అది కూడా జన్మాంతర సంస్కారాల వల్ల పుణ్య బలం వల్ల వస్తుందేమో. ఆవిడ ఫస్టే నాన్నగారంటే పరమాత్మ సాక్షాత్ భగవంతుడు అని ఆవిడ గుర్తించి ఇంటింటికి వెళ్ళి తలుపు కొట్టి మరి మీకు అర్థం అవ్వట్లేదు, మీకు అర్థం అవ్వట్లేదు నాన్నగారంటే భగవంతుడే, మీకు మీరు ఎప్పుడు అర్థం చేసుకుంటారని తలుపు కొట్టి మరీ చెప్పేవారంట కదా. అందుకనే కదా తండ్రి కూడా ఆవిడ్ని ఎంత ప్రేమగా స్వీకరించారు ఆవిడ కోసం. అలాగే నేను చదివి ఓహో తండ్రి ఇలా ఇటువంటి గురువు ఉంటాడా అసలు, ఇంత అసలు ఏ అక్కడ అంటే ఎలా అంటే నాకైతే అనుభవం అది అసలు అసలు 100% లేదు పక్కన పెట్టు, కానీ అసలు అర్థమవుతుంది ఓహో ఒక జ్ఞాని మాత్రమే ఇలా ఉండగలడేమో. అసలు ఏంటంటే వచ్చిన ఎవరైనా వాళ్ళని ఒక బిడ్డగా అన్ని చూసి వాళ్ళ మనసుని కానీ వాళ్ళ కులాన్ని కానీ వాళ్ళ మనసులో ఉన్న వంకర్లు కానీ ఆ తింగర్తనాన్ని కానీ అసలు ఏమీ చూడకుండా తను ఏదైతే అయ్యున్నాడో అదే చూడడం అనేది అదే చూసారు నాన్నగారు. అందుకే అంత ప్రేమగా ఉన్నారు ఉంటారు ఉండగలరు. నీక నాకైతే ఓహో అసలు మీరు ఏ భేదం చూడరు నాన్నగారు, అందుకని మీరు అంత ప్రేమగా ఉంటారే అందరితోనే అని అనుకునేదాన్ని. అలాగే అప్పల నరసమ్మ గారిని కూడా ఎంత బాగా చూసుకునేవారు అని అంట నాన్నగారు. ఆవిడ దేహం విడిచిపోయినప్పుడు ఆయన నాన్నగారు కోయంబత్తూర్లో ఉన్నారంట, ఆవిడ ఇక్కడ హైదరాబాద్లో కావాలా, అప్పుడు కూడా నాన్నగారు ఇదంతా చదివి నేను ఎంత ఆనందించానో ఆ ఆనందాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను, మనం ఇది అందరూ అందులో పూర్వం భక్తులు లీల గారు భారతమ్మ గారు దేవి గారు వీళ్ళందరూ అసలు వాళ్ళు ప్రత్యేకంగా చూశారు ఇవన్నీ. అయితే అప్పుడు అన్నారంట అదేంటండి అప్పలనరసమ్మ గారు మనకు చెప్పకుండా వెళ్ళిపోయారు అని అప్పుడు చెప్పారంట. అసలు అప్పుడు చెప్పారంట, ఇప్పుడండి అప్పలనరసమ్మ గారి దేహం వదిలేశారు కదా అందుకని చుట్టాలతోని స్నేహితులతోని బంధువులతోని అందరితోని సంబంధం తెగిపోయిందండి, ఇప్పుడు గురువు పని మొదలవుతుందండి, ఇప్పుడు గురువు పని మొదలవుతుందండి. గురువు ఇప్పుడు ఏం చేస్తాడంటే చీకటి లోకాల్లో ఉన్న చీకటి లోకాల నుంచి అజ్ఞాన చీకటిలోంచి వెలుగు లోకాలకి తీసుకెళ్తాడండి. ఇప్పుడు గురువు పని మొదలు పెడతాడండి, ఇప్పుడు గురువు పని స్టార్ట్ అవుద్దండి. ఏంటంటే అందరితోని కూడా సంబంధం తెగిపోయింది, కానీ గురువుతో ఈ అసలు అది ఎలా అంటే గురువుతో పోని కొన్నాళ్ళ వరకు సంబంధం ఉండడం కాదు, ఆ గురువుతో ఆ గురువు తను ఏదైతే పొందాడో ఆ స్థితి తన బిడ్డ పొందే వరకు మొత్తం అందరినీ మేల్కొల్పాలి. ఇప్పుడు ఎవరో ఒకళ్ళని కాదు యావ సృష్టికి మేల్కొల్పాలి గురువు, మేల్కొలుపుతాడంట, యావ సృష్టికి మేల్కొలుపుతాడంట. ఎవరో ఒకళ్ళో ఇద్దరిని కాదు. అందుకని ఇప్పుడు గురువు పని స్టార్ట్ అవుతుందండి. ఎక్కువ మళ్ళీ ఎక్కువ జన్మలు ఉండమండి అప్పల నరసింహ గారికి, గురువు పని మొదలు పెట్టేస్తాడండి ఇప్పుడు అని అన్నారంట నాన్నగారు. అసలు ఎంత ప్రేమ లేకపోతే అసలు నాన్నగారు, మనం అప్పట్లో నేను ఆ సింహవృక్షం అవన్నీ ఆ వీడియో చూస్తుంటే నిజంగా అసలు అప్పుడు అందులో ఒక డాక్టర్ ఒక ఒక డాక్టర్లలా డాక్టర్లా లాయర్లా పెద్ద పెద్ద ఆఫీసర్లా కలెక్టర్లా చదువుకున్న వాళ్ళ అసలు ఎవరైనా ధనవంతులా అసలు ఎవరు ఉన్నారా అందులో అని నాన్నగారు అప్పట్లో కూడా స్టేజ్ మీద అంత అపర పరబ్రహ్మగా అసలు అదే సబ్జెక్ట్ భగవాను ఏది అదే భగవాను ఏది చెప్పారు అలా జీవించారు నాన్నగారు కూడా. ఆ భగవాన్ది ఆ రోజు నుంచి కూడా అసలు డీవియేషన్ లేకుండా అసలు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు అసలు ఎంతలా చూస్తారండి అసలు వీళ్ళు చదువు. అసలు రామకృష్ణుడు అయితే మల్లాటోళ్ళు వెళ్తే వెళ్ళి మన మల్లాటోళ్ళు వెళ్ళి వచ్చేసాక వరండ కడుక్కునేవాడంట. ఆ తల్లిదారు ఏడ్చి అసలు అయ్యే బాబే అసలు తండ్రి నిజంగా నాన్నగారు నాన్నగారే ఇంకా మనం ఎంత చెప్పుకున్నా తరగదు అసలు. ఎలా అంటే రామకృష్ణుడు ఏడ్చేవాడంట, ఏంటి ఇలాంటి లౌకికులను పంపిస్తున్నావు, అజ్ఞానులను పంపిస్తున్నావు, శుద్ధభక్తులు నాకు పంపించవా అమ్మా అని ఏడ్చేవాడంట. మనలాంటి వాళ్ళు వెళ్తే వెళ్ళొచ్చాక వరండా కడుక్కునేవాడంట. అలాంటిది అసలు నిజంగా అసలు ఏమి చూసి అసలు నీ మనుషుల్లోనిది మన అక్కడ కూర్చున్న వాళ్ళలో నువ్వు వాళ్ళలోని కేవలం అబ్సల్యూట్ ట్రూత్ చూసేవు కాబట్టి అసలు అలా చెప్పగలిగావు, అలా బోధించగలిగావు. ఎన్ని 50 సంవత్సరాలు బోధించావు కదా తండ్రి, అసలు అలా అంత నడిచి చూపించారే నాన్నగారు. అయ్యో తండ్రి ఇంకా మాకు వాళ్ళు వేరు వీళ్ళు వేరు అని అసలు ఆ భేద బుద్ధి ఆ రూప బుద్ధి ఆ నామ బుద్ధి అసలు వీళ్ళు ధనవంతులు వాళ్ళు అసలు ఏమీ పోగొట్టుకోలేకపోతున్నావా తండ్రి, ఏంటి అసలు నువ్వు నడిచి చూపించావు. నిజంగా అరుణాచలం అప్పటి భక్తుల్ని నాన్నగారు తీసుకెళ్లే విధానం వాళ్ళు చెప్తుంటే అసలు ఎంత ఆనందం వేసేదంటే, ఒక గురువు అలా ఉంటారా అసలు మనం చూస్తామా అని. అందరు కాఫీ పుచ్చుకున్నాక నాన్నగారు కాఫీ పుచ్చుకుని అప్పుడు బస్సు ఎక్కేవారంట. అసలు రియలీ ఎంత హ్యాపీ కదా అసలు ఒక గురువుతో నడవడం, పరబ్రహ్మంతో అలాగా నడవడం అనేది నిజంగా అసలు నాకు ఉషా నాకు అరుణ వాళ్ళ చెల్లెలు కరుణ చాలా క్లోజ్గా ఉండేది. రామాల నాగపూర్ జ్యోతిర్లింగాలు అన్నీ చూస్తున్నాము నాన్నగారితో. లాస్ట్ జ్యోతిర్లింగం ఇది బాలారా ఎలాగైనా రా అంటే అప్పుడు అంకుల్ చాలా శుద్ధిగా ఉండేవారు. అందుకని చాలేమే బాబు నాగపూర్ ఏంటంటే అదేంటి నాగపూర్ ఏంటి అంటావని. అయితే ఉషా ఎందుకు చెప్తున్నారంటే కరుణ అంటే అందరూ నాన్నగారికి వంట చేసి భోజనం పెట్టడం అనేది మన భక్తులు చాలా మంది చేశారు. కరుణ ట్రైన్ లో ఎలా వంట చేశారో చెప్తే నిజంగా నేను దారులు అనమాట. అసలు ఆ కర్టన్ కట్టేసి నాన్నగారికి ఆ నాన్నగారి గిన్నెలన్నీ వేరంట. నాన్నగారి గిన్నెలు వేరు, స్టవ్ నాన్నగారి కోసం స్టవ్ గిన్నెలు అన్నీ వేరు వేరుగా అన్నీ తీసుకొచ్చి కట్టలు కట్టేసి నాన్నగారికి ట్రైన్లో ఉండేదాన్ని అని చెప్తే అసలు నిజంగా డీవియేషన్ లేని డివ్యూషన్ కరుణది. ఎలా అంటే మూడు డెలివరీస్ వాళ్ళ పిల్లలైనా ఒక్కసారి అమెరికా రాలేదు గురువు గారిని వదిలి. అసలు ఆ ట్రైన్ లో అలా వంట చేసి పెట్టేవా? అసలు అయ్యో నాన్నగారికి అలా చేసి పెట్టేవా, నాన్నగారు అంతలానే ఫోన్ చేసారా, అంతలా ఉండేవా అనేసి కరుణ చెప్తుంటే నిజంగా ఆహా అలాగా అసలు మన మనుషులు కనబడకుండా కట్టెలు వేసుకుంటారే బాబు. చాలా అసలు నేను చాలా చూసాను అటువంటి గురువులను, నేను లిటరల్ గా చూశాను. పేరు చెప్తే బాగోదు కానీ అందుకు చెప్తున్నాను. అలా చూశాను చాలా మంది, వాళ్ళు కట్టెలు వేసుకుంటారు, వాళ్ళ మనుషులు వేరు, మనం ఉండరు, మనం ఉండడానికి వీలుండదు, వాళ్ళు వాళ్ళు వాళ్ళకి వంటలు చేసేవాళ్ళు వేరు, అలా ఉంటారు. అసలు ఇంత సామాన్యంగా అసలు రమేష్ అదే ఒకసారి పార్వతమ్మ గారు రమేష్ చాలా మంది గురువుల దగ్గరికి వెళ్ళారు కదా, నాన్నగారిలో మీకు ఏంటి నచ్చింది, మీ నాన్నగారు ఎలా అట్రాక్ట్ అయ్యారంటే ఒకటే చెప్పారు రమేష్, ఆయన సింపుల్ సిటీ, ఆయన కమిట్మెంట్ నాకు బాగా నచ్చాయండి అని. సింపుల్ సిటీ కమిట్మెంట్ అంటే కమిట్మెంట్ ఇన్ ద సెన్స్ ఆయన ఏదైతే పొందారో అది మన అందరి చేత పొందింప చెయ్యాలి అనే కమిట్మెంట్, అది నాకు నచ్చిందండి అని. అంతే కదా నాన్నగారు ఒకసారి ఆంధ్ర ఆశ్రమంలో నేనున్నాను, ఎవరో చెప్పారు సుందరం గారికి ఎవరో వచ్చి భగవాను పొందిన స్థితి ఎవరో ఒక స్త్రీకి వచ్చింది అని చెప్తే అది ఎలా కుదురుతుంది, భగవాన్ స్థితి ఎవరికో రావడం ఏంటి అది కుదరదు అని అన్నారు అని ఒక ఆమె వచ్చి నాన్నగారితో చెప్తే నాన్నగారు అన్నారు అదేంటి హాస్పిటల్కి వెళ్తే మనకి అనారోగ్యం కానీ హాస్పిటల్కి వెళ్తే అది అనారోగ్యం తగ్గితే మనం సంతోషించాలి కానీ బాధపడడం ఏంటి. నిజంగా భగవాన్ ఏదైతే పొందారో అది ఒక్క స్త్రీ కాదు అందరు పొందారని చెప్తే నాకు ఏం ఎక్కినంత సంబరం పడిపోతాను నేను. ఒక్కళ్ళు పొందారని కాదు అందరూ పొందేశారు, అందరు పొందారని తెలుసుకుంటే నాకు చెప్తే అసలు నిజంగా అందరూ పొందితే నాకేను ఎక్కినంత సంబరంగా ఉంటుంది, నాకు నేను ఏను ఎక్కినంత సంబరపడిపోతాను అని. సో ఏంటంటే ఆ కమిట్మెంట్ అనమాట నాన్నగారికి, తను ఏదైతే పొందారు అది నాకు నచ్చిందండి అని. ఏంటి అందరు గురువులు టీవీలోని వస్తున్నారు రమేష్, మన నాన్నగారు ఎప్పుడు కనిపిస్తే బాగుంటే అప్పుడు చెప్పారు మంది సబ్జెక్ట్ ఓరియంటెడ్ బాలగారు నాన్నగారిది అస్సలు టీవీ అదేంటంటే చాలా ఓన్లీ సబ్జెక్ట్ ఓరియంటెడ్ నాన్నగారు, అంతేగాని అడ్వర్టైజ్మెంట్లు ఇవన్నీ అసలు ఉండవు మన సబ్జెక్ట్లో. అందుకనే అసలు ఎప్పుడు కూడా అలాగే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. అసలు మీరు చూసారా ఆ బ్యాక్గ్రౌండ్ అదంతా ఏంటి అనుకుంటున్నారు, అదంతా డబ్బుతో పనండి. అసలు మన రమణ భాస్కర్లో కూడా ఎక్కడ ఒక అడ్వర్టైజ్మెంట్ ఉండదు చూడండి అని అనేవారులేరు రమేష్. అలాగా నాన్నగారు అంత అసలు అంత సింపుల్గా అలాగా సామాన్య మానవుల్లాగా అసలు అసలు ఆ దేహం ధరించి అంటే అసలు మన దేహాలన్నీ కర్మ అనుభవించడానికి వచ్చాయంట కానీ దగ్గైపట్లు చెప్పారు ఉషా. అసలు నాన్నగారు ఇంకా నాన్నగారు సబ్జెక్టు అసలు మనం ఎవరిని ముట్టుకుంటే ఇలాగ గలగల పారే సెలకేలాగా సబ్జెక్ట్ ప్రవహించేస్తుంది కానీ సబ్జెక్ట్ అది అందుకని సబ్జెక్టు అది వేరు అది సబ్జెక్ట్ చెప్తూ ఇంతవరకు ఆత్మానందం కోసం చెప్పాం కదండి, ఇప్పుడు మేము ప్లేట్ మార్చేస్తామండి. ఎలా అంటే గురువు శరీరం కూడా ఆనందమే, శరీరం కూడా అంటే ఆత్మానందం కోసం ఎంతసేపు గురువు శరీరం చెప్పాం కానీ గురువు శరీరం కూడా ఆనందమేనండి. ఎందుకంటేనంట మన శరీరాల్లాగా ఏడుస్తూ రాలేదంట, అది ఆనందంలో తాండవం చేసి వచ్చిందంట. ఆనందంలో మునిగి మునిగి నాని నాని ఒక అదేంటి సృష్టికి మానవాళిని తరింప చేయటానికి ఆ శరీరం అంట ఆనందంలో సంతోషంలో మునిగి మునిగి నాని నాని తాండవం చేసి వచ్చిన శరీరం. అందుకే శరీరం కూడా ఆనందమేనండి, శరీరం కూడా సంతోషమేనండి, చైతన్యానందం అని చెప్పాం కదండి, ఇప్పుడు శరీరానందం అండి అని చెప్పాను నాన్నగారు. అందుకనే మనకి ఆ నాన్నగారిని చూస్తే చాలు కదా, చూస్తే అసలు పాలకొల్లు స్టేషన్లో దిగి కాలం దగ్గర నుంచి అయ్యబాబు ఎప్పుడు చూస్తామా, ఎప్పుడు తలుపు తెస్తారో ఏమో నాన్నగారు, ఈ బుజ్జిగారి లోపల రానిస్తారు లేదో తలుపు వేసిస్తారో, నాన్నగారు భోజనం రెస్ట్కి వెళ్ళిపోతారు, ఒక్కసారి చూస్తే చాలు ఒక్కసారి చూస్తే చాలు అని పరుగులు కదా. అసలు అందుకనే ఆయన శరీరం కూడా ఆనందమే. అసలు నాన్నగారు మనకు నాన్నగారు నాకైతే మాత్రం నాన్నగారు దర్శనం అయిన తర్వాతనే ఆచార్యులు వారేంటి, రాముడేంటి, కృష్ణుడేంటి, బుద్ధుడేంటి, గాంధీ మహాత్ముడేంటి, ఒకళ్ళేంటి అసలు అందరూ. అయితే రాముడి కోసం చెప్పినప్పుడు రాముడు పూర్వభాషి మర్యాద పురుషుడు ఇలా చెప్పారు కదా, నేను రామాయణంలో చెప్పినప్పుడు అలాగే. కానీ తర్వాత లీల గారు చెప్పారు ఏంటంటే, అసలు నాన్నగారు కూడా సైకిల్ మీద దిన్నూరులో వెళ్తుంటే ఎవరైనా ఎదురైతే సైకిల్ దిగిపోయేవారంట, వాళ్ళని పలక ఈయనే ముందు పలకరించి వాళ్ళు పంపించి వాళ్ళు వెళ్ళిపోయాక సైకిల్ ఎక్కెళ్ళేవారంట. ఓహో తండ్రి, రాముడు ఇలా చేశాడు అని చెప్తున్నావు, మేము రామాయణం నీ చెప్పగా విన్నాము, రామాయణంలో చదివాము, కానీ తండ్రి నువ్వే కదా రాముడివి, రాముడు అంక పెట్టి రాముడు పూర్వభాష అని చెప్తున్నావు, మరి నువ్వు చేసిన పని ఏంటి తండ్రి అని అనుకున్నానమాట. నాన్నగారు అలాగే అలాగా అసలు ఎంత ఎంత ప్రేమగా ఎంత మర్యాదగా అసలు పెద్దవాళ్ళని అలాగ ఎవరు కనిపించినా ముందు దిగిపోయేవారంట కదా, దిగిపోయి వాళ్ళు పలకరించి వాళ్ళు వెళ్ళాక నాన్నగారు వెళ్ళేవారంట. అసలు ఎంత వినయం, అంటే వినయం ఏం నడిచి వస్తుందా అన్నంతగా అంత వినయం అంత ప్రేమ. అసలు అరుగు ఏంటి, అరుగు మీద అసలు రామచంద్రరాజు గారు వాళ్ళందరినీ మొన్న జీవిగా చెప్తే నాకు ఎంత నవ్వొచ్చింది, రామచంద్రరాజు గారు జీవబంట నాన్నగారు జీవబంట, ఆయన జీవబంటే నాన్నగారు జీవబంట, ఆ రామచంద్రరాజు గారు ఏంటి అసలు నిజంగా ఆయనకి అన్ని నాన్నగారు అలాగ హనుమంతుడి మీద రాముడి మీద చెప్పి వంక పెట్టి చెప్తారు కదా. అసలు హనుమంతుడి కోసం చెప్పినప్పుడు హనుమంతుడికి రాముడి పని తప్ప తన సొంత పని అంటూ ఏమీ లేదు ఆంజనేయ స్వామికి అని చెప్పారు కదా, అలాగే రామచంద్రరాజు గారికి అంతే కదా. ఆయన నాన్నగారు దర్శనం అయ్యాక ఇంకా ముగ్గురు ఆడపిల్లల సంగతి కానీ షాప్ సంగతి కానీ అసలు మర్చిపోయారంట. అంటే నాన్నగారు మనకు చెప్పారు కదా, భగవంతుడు చేశారా చెప్పాడమ్మా, కృష్ణుడు చెప్పాడు, రాముడు చెప్పాడు అని చెప్పేస్తారు. నువ్వు నా పని చూడు, నేను నీ పని చూస్తాను అని రాముడు చెప్పాడమ్మా, కృష్ణుడు చెప్పాడమ్మా అంటారు. అలాగ మనము ఆ ఈశ్వరుని పాదాలని వదలకుండా జపించి పూజించి ధ్యానిస్తే ఇంకంతే, ఆయన మన పని చేసిస్తారు. అసలు గురువు అంటే ఏంటంటే మనలో నిజంగా మనలో వంకర్లు చూడ మనలో వంక చెప్తారు, చెప్పడం చెప్తారు, కానీ నాన్నగారు అలాగా నడిచి చూపించారు. అందులో వంకర్లు చూడంట, వంకర్లు చెప్పడంట, వంకర్లన్నీ సరి చేసిస్తాడంట. నీలో ఈ వంకర ఉందని చెప్పడు అమ్మా, చెప్పడు గురువు, అట్టివాడమ్మా గురువు అని చెప్పి. అలాగే కదా అసలు మనలోనున్న దోషాలని అలవాట్లని అంతలాగా తలపెట్టి తలపెట్టి మనల్ని ఆ దోషాల నుంచి మా తింగర్తనం నుంచి ఆ వంకర్ల నుంచి ఎలాగ మనతో మాట్లాడినట్టే మాట్లాడతారు, ఎంత ప్రేమగా. అసలు నువ్వు బాగున్నావమ్మా, పిల్లలు బాగున్నారా అని, అది అని ఇది అని అడిగి, మామూలుగా అడిగినట్లే అడిగి తను చేయవలసింది ఏదో చేసిస్తారు కదా నాన్నగారు. అలాగే మనం చూసాం కదా, అసలు మన మనలతో మనతో మాట్లాడినప్పుడు అసలు పక్క వాళ్ళకి కూడా తెలియదు మనలోని దోషాలు నేను కడుగుతున్నాడు, మనతో మాట్లాడినట్టే మాట్లాడుతున్నాడు కానీ మనలో ఎటువంటి అలవాట్లు ఉన్నాయో అసలు వాటి నుంచి మనం దూరం మనల్ని దూరం చేసేస్తున్నాడు ఈయన అని మనకు అసలు తెలియ అసలు ఏంటంటే మనకు తెలియాలని కూడా అనుకోడు. ఎందుకంటే గుర్తింపు మనం గుర్తించాలని అనుకోడు, మనకంటే గుర్తింపులు కానీ అసలు అది అది కాక నాన్నగారు ఒకసారి చెప్పారు ఏంటంటే, నిన్ను ఏదో డాక్టర్ చూసావా, నీకు తెలుసుది కదా డాక్టర్ ఆపరేషన్ చేసినప్పుడు ఎలా అంటే నెంబర్ లెక్క పెట్టినట్టు అలా లెక్క పెట్టించి అప్పుడు ఆ పర్టికులర్ నెల దొరకగానే టక్కున కోసేసి ఆపరేషన్ చేస్తాడు. అయితే అలాగే నాన్నగారు మాటల్లో పెట్టి నీ కోసము నీ పిల్లల కోసము వాడు ఇంజనీరింగ్ చదువుతున్నాడా వీడు డాక్టర్ చదువుతున్నాడా ఎలా చదువుతాడమ్మా లెక్కలు బాగా చేస్తాడా ఇవి అవి అడుగుతూ మనల్ని అంతర్ముఖం చేయాలని ప్రయత్నం చేస్తుంటేనంట మన అలవాట్లు మన సంస్కారాలు పూర్వజన్మ నుంచి వచ్చిన అలవాట్లు ట్రాఫిక్ జామ్ అయిపోతుందంట తెలుసా. ఆ ట్రాఫిక్ జామ్ అయిపోతే ఆ ట్రాఫిక్ అంతా క్లియర్ చేసుకుంటూ అసలు ఎంత చక్కగా ట్రాఫిక్ జామ్ని క్లియర్ చేసేస్తారంటే కొంచెం కూడా నొప్పి తెలియని ఎవరంట. అసలు నాన్నగారు ఇక్కడ ఈ మనము చెప్పింది ఎలా చెప్పారో అమృత వాక్కుల్లో ఎలా చెప్పారో అలాగా జరుగుతూనే ఉంది, జరుగుతూ ఉంది, జరుగుతుంది. ఎప్పటికీ చెప్పారు కదా నాన్నగారు, నాలో పవిత్రత ఉంటేనే మీరు మర్చిపోదామన్నా మీరు ఈ మాటలు మిమ్మల్ని వేటగాడి జంతువుని వేటాడినట్లు వెన్నంటి తరుముతాయని నువ్వు ఎక్కడున్నా ఎన్నిసార్లు చెప్పారు, అమెరికాలో ఉన్నా లండన్లో ఉన్నా నీ దేహం ఎక్కడ ఉన్నా ఖండాంతరాల్లో ఉన్నా సరే వాక్యము దేవుడై ఉందని అలా వెంటాడుతుందని అలాగే మన ఈ మొత్తం అందరిని యావత్ సృష్టిని అలాగ మానవాళ్ళని అందరినీ అమెరికాలో ఉన్న వాళ్ళని లండన్లో ఎవరినైనా ఎంత బాగా ఎంత గైడెన్స్ అంటే నాన్నగారు అక్కడ చెప్పారు కదా అమృత వాసుల్లో నీకు నువ్వు మర్చిపోదావన్నా మర్చిపోలేవు అని నాలో పవిత్రత ఉంటే అని అంత ఆయన మీద వేసుకొని నీకు ఒకవేళ అర్థం ఎవరు చెప్తారు అసలు ఎవరో మొన్న చెప్పారు అసలు ఆ మాట నన్ను చాలా హంక్ చేసిందండి అని. ఏదంటే నీకు అర్థం అవ్వకపోతే అది నా దోషం కానీ నీ దోషం కాదు అని అన్నారు నాన్నగారు. అసలు అది చాలా హంక్ చేసిందండి, అలాగనే గురువుని మనం ఎక్కడ చూడమండి అని అలాగా నీకు అర్థమైంది. తర్వాత ఇంకో మాట కూడా మీకు నా మీద ఈ అనుకుంటామే కొన్ని నేను మా ఫ్రెండ్ అది అసలు మన ఈ డ్రై హార్ట్స్ ఆ రంగం చెప్పినట్టు సహృదయం గల ఆ రంగానికి అడిగారు కదా సహృదయం గల వాళ్ళందరి ఆస్తికి వారసులని, కానీ ఆ సహృదయం లేకుండా డ్రై హార్ట్స్కి అర్థం అవ్వదు తెలిసినా అర్థం అవ్వదు ప్రేమ అంటే ఏంటి? మనం ఆ గురువుని ప్రేమించాలంటే ఇక్కడ ఎంత ప్రేమ, ఎంత సహృదయం ఉండాలి, ఎంత పవిత్రత ఉండాలి, ఎంత ఏకాగ్రత ఉండాలి, ఎంత ప్రేమ ఉండాలి రా అసలు. అందుకనే నాన్నగారు మీకు నా మీద ప్రేమ కలగకపోతే ఆ ప్రేమ కలిగించుకునే బాధ్యత కూడా నాదే, ఆ పని కూడా నాదే అన్నారు. నిజంగాను అసలు నాకైతే అనిపిస్తుంది తండ్రి, నిజంగా అసలు వెయ్యి ఇక్కడ ఏమీ లేదు, ఎండిపోయింది, ఏమీ లేదు తండ్రి. ప్రేమ కలిగించుకునే బాధ్యత కూడా నీదే అన్నావు అంటేను, నిన్ను మేము స్మరిస్తున్నామంటే అది నీదయ్యా, నీ అనుగ్రహం, నువ్వు మమ్మల్ని తలపెడుతున్నావు కాబట్టే నిన్ను మేము స్మరించగలుగుతున్నాము. అందుకనే అలా చెప్పేవారు తండ్రి అని నాన్నగారు ఒకరోజు అరుగు మీద అడిగారు. ఎవరు నేనో మరెవరో, ఎక్కడ ఎప్పుడు ఇదే గొడవ కదా అక్కడికి వెళ్ళి, అసలు లౌకిక గొడవే కదా, ఏంటి వాళ్ళ కోడలు ప్రేమించట్లేదు వాళ్ళ మాటలు ఇదే కదా అని చెప్పడం కదా. ఆ సందర్భంలో నాన్నగారు ఏమా నా ప్రేమ మీకు సరిపోవట్లేదా, నా ప్రేమలో ఏమైనా స్వార్థం ఉందా, నా ప్రేమలో మీకు ఏమైనా కల్మషం కనిపిస్తుందా, వాళ్ళు ప్రేమించలేదు వీళ్ళు ప్రేమించలేదు అని అంటారేంటమ్మా, నా ప్రేమ మీకు సరిపోవట్లేదా అని ఎంతలా అడిగారో తెలుసుకున్నా నాన్నగారు. అయ్యో తండ్రి, నిజంగా నీ ప్రేమని అసలు స్వీకరించే అర్హత యోగ్యత కూడా లేదు, అందుకనే వాళ్ళు వాళ్ళు మాట్లాడరు వీళ్ళు మాట్లాడరు, వాళ్ళు మాకు ప్రేమించట్లేదు వీళ్ళు మాకు ప్రేమించట్లేదు అని నీ దగ్గర కంప్లైంట్ చేస్తున్నాము అని అనిపించింది ఆ రోజు నాన్నగారు అలా చెప్తున్నారనమాట. అలా అడిగారు, అలాగా ఆ ప్రేమ కలిగించుకునే బాధ్యత కూడా రాలే కదా అన్నారు కదా. అసలు అమృత మార్పుల్లోనా ఆ ఇంకో మాట కూడా చెప్తారు కదా నాన్నగారు, మీరు కంసుడిని కృష్ణుడు చంపారు, రావణాసుడు రాముడు చంపారు, మీ కాలాన్ని నేను చంపేస్తున్నాను అనుకుంటున్నారా అనే మీ కాలాన్ని లేదు, మీకు జీవితంలో మధురగడియలు అంటూ ఏమైనా ఉంటే ఇవేనమ్మా అని, అంతే అంతే ఇవే మధుర గడియలు మన నాన్నగారితో గడిపింది, నాన్నగారి బోధ, ఆయన చూపు, ఆయన దేహం, ఆయన మాట అంతా అదే, ఇవే మధుర గడియలు. మీ కాలాన్ని ఏదో నేను వృధా చేసేస్తున్నాను, మీ కాలాన్ని నేను హరించేస్తున్నాను, మీ కాలాన్ని నేను చంపేస్తున్నాను అనుకుంటున్నారేమో అని చెప్పారు నాన్నగారు. చెప్పలేదా మనకి మరణ కాలంలో ప్రాణ ప్రయాణ సమయంలో నన్ను స్మరిస్తే నా స్వరూపాన్ని ఇస్తానన్నాడు గురు కృష్ణుడు, కానీ గురువే చెప్పాడు మరణ సమయంలో నా స్మరణ నీకు గురువు స్మరణ ఆ దైవ స్మరణ వస్తుందా, రాదు 100% రాదు, జీవితాంతం దేనికైతే కుట్టుకుని ఉన్నావు అదే వస్తుంది, కానీ నన్ను ఎలాగ నువ్వు స్మరిస్తావు అని గురువే చేస్తాడంట ఆ దుష్ట సంస్కారాలన్నీ ఆ అలవాట్లన్నీ అవన్నీ తీసేసి తనని స్మరింపచేసుకొని ఆ ధ్రువుడికి చూసేవా నాలుగు మీద బీజాక్షరాలు రాసి స్మరింప చేసుకున్నాడు శ్రీ మహావిష్ణువు 5 సంవత్సరాలు పిల్లడు. మహావిష్ణువు దర్శనం కావాలనుకొని తపస్సు చేశాడు ఘోరంగా, కానీ విష్ణు ప్రత్యక్షం అయితే చిన్న పిల్లడు స్మరింపు చేయడం కూడా స్మరించడం కూడా రాకపోతే ఆ 4 మీద వీరాక్షరాలు రాసి తను స్మరింప చేసుకున్నాడంట శ్రీ మహావిష్ణువు. అలాగే నాన్నగారు ఆ మనల్ని ఆ దుష్ట సంస్కారాలని అలవాట్లని అవన్నిటినీ తొలగించి ఆయన స్మరింప చేసుకొని ఆయనే ఆయన స్వరూపాన్ని మనకి ఇస్తాడంట, వాడమ్మా గురువు అని చెప్పారు నాన్న. అసలు ప్రతి క్షణము ఇక్కడ ఈ సప్త సముద్రాలు దాటి ఉన్న మన అందరినీ కూడా నాన్నగారు ఎంత గైడెన్స్ ఎలాగ నడిపిస్తున్నారు, ఎలా నడిపించకపోతే అసలు ప్రతి క్షణము కూడా మన వాళ్ళ మన నాన్నగారు బిడ్డలందరూ కూడా నిజంగా చెప్తున్నాను, బాత్రూంలో కమ్మో దగ్గర నుంచి ఆపరేషన్ థియేటర్ వరకు నాన్నగారు సబ్జెక్ట్ ని అలాగా స్మరింపు చేస్తున్నారు నాన్నగారు. నాకు ఎప్పుడో నా యూట్రస్ ట్యూమర్ ఆపరేషన్ అయినప్పుడు ఆపరేషన్ అవుతున్నాను సేపు అక్షమణమాల పారాయణ చేశాను. ఆ డాక్టర్ గారు, ఆ డాక్టర్ గారు బాగా తెలిసి పాటలు పాడతారు కదా, పాడండి పాడండి అంటే మొత్తం అక్షమణమాల అంతా పారాయణ చేసిన తర్వాత ఆపరేషన్ అయిపోయింది. అయితే థియేటర్లోకి వచ్చాక పెయిన్ ఉంటుంది కదా, నాన్నగారు చెప్పినట్టు పెయిన్ ఉంటుంది, సఫరింగ్ ఉండకపోతే ఉండకపోవచ్చు, ఇంకా ఎంత బాధో అది వేరే విషయం. అయితే అలాగా ప్రతి క్షణం అలాగా అంతలాగా ఆయన్ని స్మరింప చేసుకుంటూ బట్టి ఇంత ప్రతి ఒక్కరు కూడా ఎంత ఆనందంగా అనారోగ్యాన్ని కూడా ఆనందంగా తీసుకొని నవ్వుకుంటూ మనం గడపగలుగుతున్నామంటేను అసలు. నేను 6 మంత్స్కి వచ్చేయాలి, అక్టోబర్లో వచ్చేయాలి, ఇంకా పరిస్థితిలో వెళ్ళిపోతాను. చాలా పేచీ గొడవ ఏంటంటే కర్త ఈశ్వరుడని చెప్పడం వేరురా, చెప్పడం వేరు, మాట్లాడుకోవడం వేరు, సబ్జెక్ట్ చెప్పుకోవడం వేరు, ఇదంతా వేరు. ఈ నేను ఇంటర్ఫీరెన్స్ లేకుండా అమ్మో అది చాలా కష్టం తెలుసు. కర్త ఈశ్వరుడు ఇంకా నాన్నగారు ఇక్కడ నాన్నగారు తెలియకుండా ఏది జరగదు, ఇవన్నీ చెప్తానే ఇంకా పేచి పెడితే సరిగ్గా ఆవేళ వ్యాన్గా మీటింగ్ లో చెప్తున్నారు నాన్నగారు 1912 అనుకుంటా వ్యాన్గా మీటింగ్ లో చెప్తున్నారు, మేమండి ఎప్పటి నుంచో వద్దా ఈ వ్యాన్ రావాలని అండి ఎప్పటి నుంచో అనుకుంటుంటే లాస్ట్లో ఇప్పటికి వచ్చామండి. ఏంటి మనమండి స్వతంత్రం కావండి పరతంత్రంలో అండి, ఏది ఎప్పుడు ఎలా జరగాల అలా జరుగుతారండి. మనం తొందర పడిపోయినంత మాత్రాన తొందరగా జరిగిపోవండి. అలాగని మనం కొన్ని మర్చిపోతాం కదండి, మనం మర్చిపోయామని చెప్పి అవి జరగకుండా ఆగిపోవండి, జరిగిపోతాయండి. ఇప్పుడు సినిమా ఉంది చూడండి, ఎంత బాగా చెప్పండి సినిమా ఉంది చూడండి, లాస్ట్లో అది ముందేసేసి ఫస్ట్ బిగినింగ్లో అది లాస్ట్లో వేస్తారండి, అలా వేయరు కదండి. లాస్ట్లో అది లాస్ట్ బిట్ లాస్ట్లో వేస్తారు, ముందు స్టార్టింగ్ది స్టార్టింగ్ వేస్తారు అంతేగాని స్టార్టింగ్ది ఎండింగ్లోని ఎండింగ్లోని ముందు వేసారు కదండి. మనం కంగారు పడిపోతున్నామని మనం తొందర పడిపోతున్నామని. మనం స్వతంత్రులం కావండి పరతంత్రులం పరతంత్రులం అండి అని వెంటనే చెప్పారనమాట. అప్పుడు అనుకున్నా అప్పుడు అంటే వెంటనే అవుతుంది ఇలాగ ప్రతి క్షణం, ప్రతి క్షణం తెలిసిన ప్రతి క్షణం ఎంత అందరికీ మన అందరికీ అసలు గైడెన్స్ ఇవ్వకపోతే నాన్నగారు గైడెన్స్తో మనం నడు లేకపోతే అసలు ఎలా ఉండేవాళ్ళం తెలిసిన ఎలా ఉండేవాళ్ళం అసలు. ఏదైనా ఇంట్లో ఉంటాయి కదా అప్పుడు వెంటనే అసలు ఎంత గర్జించినట్టు ఒక్కొక్కసారి చెప్తారు నాన్నగారు. ఎలా అంటే నువ్వు నీ కూతురు ఇలాగే ఎంత లిటరల్గా అది. అందుకే నేను ఎప్పుడో చెప్పాను ట్రైన్లో జర్నీ చేస్తుంటే అరుణాచల్ నుంచి వస్తుంటే ఎవరితోనో మా నాన్నగారే మాకు భగవద్గీత అంటే అదేలాగా అండి అన్నారు. అదేంటండి నాకు భగవద్గీత అంటే చాలా ఇష్టం అండి, నాకు తెలుసండి గాంధీ మహాత్ముడు చెప్పాడు తను తల్లి లేని లోటు తీర్చింది భగవద్గీత అని ఆయన అనుభవం ఆయన చెప్పారు, అది వేరే. అది నా అనుభవం కూడా అంతేనండి, ఏదైతే గాంధీ మహాత్ముడు ఎలాగైతే చెప్పాడో నాకు ఏ సమస్య వస్తే ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఇలా భగవద్గీత తెరవగానే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ చాప్టర్ నాకు సమాధానం దొరుకుతుందని. అలాగే మాకునండి ఎవరి సంస్కారానికి ఎవరి సమస్యకి సరిపడా కరెక్ట్గా దొరుకుతుందండి భగవద్గీతలో. అలాగే ఇప్పుడు మా నాన్నగారు ఎవరి సమస్యకి ఎవరి సంస్కారానికి తగ్గట్టుగా మాకు గైడెన్స్ మా నాన్నగారి ద్వారా దొరికిస్తుందండి ఇమ్మీడియట్గానండి. ఎవరికి వాళ్ళకే అది మా అనుభవం అండి, ఎవరికి వాళ్ళకే వాళ్ళ సమస్యకి వెంటనే వాళ్ళ సంస్కారానికి, వాళ్ళ సమస్యకి, వాళ్ళ అలవాటుకి తగ్గట్టుగా పరిష్కారం, గైడెన్స్ వెంటనే మాకు బోధలు దొరికిస్తుందండి మా క్యాసెట్లో. అందుకే మా నాన్నగారే మాకు భగవద్గీతని అలాగా ఆవేళ చెప్తున్నారు. నాన్నగారు నీ కూతురు నీతో మాట్లాడితేనే మాట్లాడు, మాట్లాడకపోతే మాట్లాడు మాని, నీ కోడలు నీతో మాట్లాడితే మాట్లాడు, మాట్లాడకపోతే అంతేగాని నీ శాంతికి మాత్రం నీవు కోడల మీద నువ్వు ఆధారపడకు, నీ శాంతికి మాత్రం నీ హృదయం మీద నువ్వు ఆధారపడు, నీ శాంతికి మాత్రం నువ్వు నీ కోడల మీద ఆధారపడు, నీ హృదయం మీద ఆధారపడు. ఎందుకంటే హృదయంలోనే ఉంది శాంతి, బయట ఎక్కడా లేదు. బయట నువ్వు ఎన్ని కోట్ల జన్మలు ఎత్తి వెతికినా దొరకదు, నీకు హృదయంలోనే దొరుకుతుంది. కనుక నీ శాంతికి మాత్రం నీ హృదయం మీద ఆధారపడు, ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరి మీద ఆధారపడదు అని అంత గట్టిగా చెప్పేస్తారు. మొన్న ఈ మధ్య హైమ వచ్చారు, ఇయస్ సత్సంగాలు చేసుకుంటున్నారు. హైమంటారు అసలు గురువు గారు ఎక్కడ నిలబడినవరండి మనల్ని, అసలు బాగా వదిలిస్తారండి అది నవ్వుకొని. అసలు ఎంత బాధ అయినా నాకు యాక్చువల్గా బాగా ఒంట్లో బాగుంటలేదు ఈ మధ్యన అరిక అది నే అసలు అంత అంత లిటరల్గా అంటే గైడెన్స్ ఇవ్వో అందవచ్చు కానీ ఎంత లిటరల్గా చెప్తారంటే ఈ మధ్య 4 నెలల నుంచి ఎందుకు విపరీతమైన అరిచాలు మంటలు అసలు మామూలుగా కాదు. అయితే ఆవేళ క్యాసెట్లేదు చెప్తాను నాన్నగారు, నాన్నగారు బోధ అంత అమృతం రా, అమృత వాక్కుల్లో చెప్పిన అమృతమే. అందుకే మనం ఆపరేషన్ బెడ్ మీద నుంచి డెత్ బెడ్ వరకు మనం చక్కగా నాన్నగారు సబ్జెక్ట్ని ఆయన స్మరింపు చేసుకుంటున్నారు. అది మన వల్ల కాదు, మన తెలివితేటల వల్ల అస్సలు కాదు, 100% కాదు. ఎలా అంటే నాన్నగారు అడిగితే అన్నాచలం మీరు మీ తెలివితేటల వల్ల వచ్చేసారా అని అడుగుతారు కదా, అడిగేవారు కదా నాన్నగారు. అలాగా మన తెలివితేటల వల్ల కాదు. అయితే ఓ రోజు అంటున్నారు మామూలుగా, నీకు అనారోగ్యం ఏమైనా నీకు అనారోగ్యం రావచ్చు నీ దేహాన్ని. అయితే అనారోగ్యం ఎవరికి అనారోగ్యం? దేహాన్ని. చైతన్యానికి అనారోగ్యం ఉంటుందా అండి? చైతన్యానికి అనారోగ్యం ఏంటండి? అనారోగ్యం దేహానికి. అసలు అండి అనారోగ్యం వస్తే ఆ అనారోగ్యానికి కారణం కనుక మనం ఇంత లిటరల్గా చెప్పారు నాన్నగారు, అనారోగ్యానికి కారణం తెలుసుకుంటాం అనుకోండి ఆ కార్యం అక్కడ పూర్తి అయిపోద్దండి. జ్వర కారణం ముందు తెలుసుకోవాలండి. మీకు అరిక మనకి అరికాలు ఇలాగే చెప్పారు, అరికాలు మంటలండి. మనం అరికాల మంటలకి సరి అయిన కారణం తెలుసుకొని మందు ఇవ్వాలండి, మెడిసిన్ సరి అయింది ఇవ్వాలండి. డాక్టర్స్ ఏం చేస్తుంటారంటే కారణం తెలుసుకోకుండా ఏదో ఇస్తారండి, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయండి. అరికాల మంటలకి అరికాల మంటల కారణం ఏంటి అని ఆ కారణం తెలుసుకొని మెడిసిన్ ఇవ్వాలండి. ఇస్తే అది కరెక్ట్గా ఆ కార్యం అక్కడ పూర్తి అవుతుందండి. నిజంగా కరెక్ట్గా ఎవడు ఎంతవరకు మందు ఇవ్వలేదు అమెరికాలో. కానీ నిజంగా మొన్న హాయంతో నవ్వు నవ్వు నవ్వుకొని ఎంత నవ్వుకున్నామంటే తండ్రి బాధను కూడా ఇలాగా తను అంటున్నారు అనమాట. చెప్పారు కదా బాలా ఫేస్ ఇట్ అని, ఫేస్ చేసేస్తే మళ్ళీ మనకు అది రాదు కదా, ఫేస్ ఇట్ అన్నారు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది ఫేస్ ఇట్ ఇంజురీ అన్నారు కదా, బేర్ ఇన్సల్ట్ బేర్ ఇంజురీ ఇది హైయెస్ట్ సాధన అని. అదే భగవాన్తో అనుకుంటున్నాను, భగవాన్ 30 సంవత్సరాలు ఇదే పాదాలు ఇంకా ఏమి తిప్పావో తిప్పావు కదా గిరి ప్రదక్షిణ. ఇంకా మా వాళ్ళు అందరం కలిసే వెళ్దామని రోడ్డు 3 ఇంటికల్లా ఎక్కిపోదాం అనుకున్నా, ఈ బాల అలాగే అంటాడు బాబు ఈవిడితో అసలు గిరి ప్రదక్షిణ చేయలేవు అనుకున్నంతలాగా చేయించావు కదా, సరే ఇప్పుడు అంతలా చేయించావా, అదే పాదాలకి ఇప్పుడు నువ్వేమో జ్యోతిర్లింగాన్ని అగ్నిలింగాన్ని ఓకే సరే సరే నీ ఇష్టం, ఏదైనా సరే నీ ఇష్టం కదా తండ్రి. అసలు మన అలవాట్లని ముఖ్యంగా, అసలు ఎంత ఏదైనా అనారోగ్యం వచ్చినా ఏం వచ్చినా ఎంత బాగా నా అసలు చెప్పకుండా ఎంతలాగా తలపెట్టేసి వాటిని కడిగేస్తారు కదా నాన్నగారు. ఉషా తెలుసు నాకు క్రియాటిని ఎక్కువ ఉంది, నాన్నగారు చెప్తే నువ్వు మాంసం తినకు చచ్చిపోతావు అని చెప్పిన తర్వాత, అలాగే నాన్నగారిన తర్వాత అండి నిజంగా మన జిన్నూరు భక్తులు అందరికీ తెలిసేమో మా వైజాగ్ కుమారి జయ చెప్పేవారు, ఒక వారం అంతా జిన్నూరులో ఇంకా రోజు ఈ బాలండి కోడిగుడ్డు తినకూడదండి, తినకూడదండి కానీ తినేస్తుందండి అంటే పైగా అన్నపూర్ణ చెప్పింది అంటుందండి దీనికి తినాలని ఉందని. అసలు ఎవరైనా సుజాతకి అందరికి ఎవరైనా మీరు చెప్పొచ్చు కదండి మాంసం తింటే తినకూడదని అని, ఇలాగ రోజు వాళ్ళైతే బాలగారు నిజంగా నానిపోయిందండి మీ పేరు నాన్నగారు నోట్లో అని చెప్పారు. వాళ్ళు వచ్చి చెప్పారు నాకు తెలియదు నేను జిన్నూరు తక్కువ వెళ్ళేది వెళ్ళడం కదా అని. అసలు అలాగా ప్రతి అసలు ఒక్కలిగా ప్రతి ఒక్కలిగా ఆ రోజు పాండవా మామగారు అప్పల నరసమ్మ గారు మొదలుకొని ఈరోజు వేల 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 మంది భక్తుల్ని ఖండాంతరాల్లో సప్త సముద్రాలు దాటి ఉన్న భక్తుల్ని కూడా నాన్నగారు ఎంత చక్కగా ప్రతి క్షణం ఎక్కడికక్కడ సత్సంగాలు జరిపించి ఆయన అనుగ్రహాన్ని పంపించి, అసలు ఇక్కడ నాన్నగారిని దర్శించుకొని భక్తులు కూడా మన భక్తులు చెప్తున్న సబ్జెక్టు విని క్యాసెట్లు విని వాళ్ళకి నాన్నగారు అంటే ఎంత ఇష్టం కలిగించుతున్నారు నాన్నగారు. కారులో వెళ్తే మొత్తం కారులో ఎంత జర్నీ చేస్తే కారు వాళ్ళు ఎంత ట్రావెల్ చేస్తే అంత కారులో నాన్నగారు క్యాసెట్ వింటున్నారంటే అది కేవలం ఎంత దయ కదా, గురువు దయ. ఇటువాడా గురువు అంటే ఇలా ఉంటాడా, నువ్వు చెప్పేవు నిజమే. గురువు నీలో వంకర్లు చూడడు, నీలో దోషాలు చూడడు, పెద్ద పెద్ద బండరాల లాంటి అలవాట్లని చూడడు, కానీ అలవాట్లోంచి బయటికి తీసేస్తాడు. ఆ అలవాట్లోంచి బయటకు తీసేసి నీ వల్లే నువ్వే అలవాట్లోంచి బయట పడిపోయినట్టుగా నీకు అనిపింప చేస్తాడు. మళ్ళీ నీ అహంకారం మళ్ళీ అక్కడ సాటిస్ఫై అవ్వాలి కదా అని నువ్వేదో చిటికిన వేలు వేసినట్టు అలవాట్లోంచి బయటపడేసినట్టు అలాగా నీ చేతే నువ్వే అలవాట్లోంచి బయటపడినట్టుగా నీకు అనిపింప చేసేసి ఇవన్నీ సబ్జెక్ట్ పరంగా చెప్తారు. చెప్పి మనల్ని అందులోంచి నిజంగా కదా అయ్య బాబా వీళ్ళతో స్నేహం గొప్ప చాలా కష్టంగా ఉండేది కదా, ఇదేంటి ఎలా వదిలిపోయిందిరా బాబు వీళ్ళతో స్నేహం భలే ఉంది ఇప్పుడు అని మనకి అనిపించేస్తూ ఉంటుంది. అందుకనే నాన్నగారు చెప్తారు ఎప్పుడైనా నీ మనసు కొంచెం కుదురుగా ఉన్నా కొంచెం శాంతిగా అనిపించినా నీకు అదేది నీ తెలివితేటలు కాదు, అదేది నీ గొప్పతనం కాదు, అది కేవలం గురువు దయాని నువ్వు గుర్తించు అని చెప్తారు కదా నాన్నగారు. సో అది సో అందుకని హలో
బాలాంటీ వినిపిస్తుంది
వినిపిస్తుందా? సో అందు వినిపిస్తుంది. సో అది ఏంటంటే కేవలం అది అది కేవలం గురువు దయ అంతేగాని నీ అహంకారం వల్ల కానీ నీ తెలివితేటల వల్ల కానీ నీకేమీ ఆ శాంతి కుదరలేదు అని చెప్తారు కదా నాన్నగారు. అది మాత్రం 100% కరెక్ట్ అంతే. ఎందుకంటే అంత కర్త ఈశ్వరుడు అంటూనే మధ్యలో వీడు ప్లాన్లు వేసేయడం ఇంటర్ఫీర్ అయిపోవడం మనకు జరుగుతూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాము ఏది ఎప్పుడు ఎలా జరగాలో. అసలు ఆ నాన్నగారు చెప్తారు కదా ఆకు కూడా కదలదమ్మా ఈశ్వరాజ్ఞ లేకపోతే. ఈశ్వరుడు సంకల్పానికి బలం కానీ మన సంకల్పానికి బలం లేదు. ఈ అసలు నిజంగా అసలు ఎంత బాగా చెప్తారంటే ఎంత గైడెన్స్ అంటే నాన్నగారు అసలు అసలు ప్రతి క్షణం అనుకో. ఈ మధ్యన ఒక 4 రోజులు కూడా అమ్మలేదు, మా చెల్లి చనిపోయింది వైజాగ్లో, నేను లేని అక్కడ చాలా బాధ వేసింది. తను మొన్నటి వరకు అమెరికాలో ఉండి లాస్ట్ సెప్టెంబర్లో వెళ్ళింది, వెళ్ళిన తర్వాత పాపం క్యాన్సర్ ఎఫెక్ట్ అయ్యి. అయితే నేను అంటే ఎలా ఉంటుందంటే ఈ నేను ఇంటర్ఫీరెన్స్ అహంకార ఇంటర్ఫీరెన్స్ ఎంత బలంగా ఉంటుందంటే అసలు ఎంత సబ్జెక్ట్ విన్నా అయ్యో ఆ టైంకి నేను లేకపోయానే, అక్కడ నేను లేకపోయానే, అయ్యే ఇదే అనమాట గోళ. అయ్యో ఎంత పని అయిపోయింది, ఎంత పని అయిపోయింది, మొన్నటి వరకు ఇక్కడే ఉన్నావు, అయ్యో అయ్యో అని. అసలు అది ఈశ్వర సంకల్పానికి అగైనిస్ట్గా మనం వెళ్ళలేము, రోడ్ రోలర్ కింద తల పెట్టినట్టే అని చెప్తానే ఉన్నారు. మనం వింటూనే ఉన్నాము, మనకి అనుభవం అయింది, అసలు ఎంత అనుభవం తెలుస్తూనే ఉంటుంది. అయినా సరే మళ్ళీ అయ్యో ఆ టైంకి నేను లేనే, కొన్నాళ్ళ ముందైనా నేను నాకు గ్రీన్ కార్డ్ నా వచ్చేస్తే గ్రీన్ కార్డ్ వచ్చేస్తే లేక నేనే వెళ్ళిపోతుంది ఎంత ఉందినే అని ఇలా అనమాట. అసలండి ఎంత బాగా చెప్తారంటే ప్రతి క్షణం ఈ మన నాన్న సన్నిధిలో ఈ ఆడియో క్లిప్స్ పెడుతుంటారు కదా మన ఆయన పేరు విజయ్ పెడుతుంటారు కదా, నేను విన్నాను. అయితే సరిగ్గా ఉష ఒక 20 రోజులు కిందట అనమాట నాన్నగారు ఏం చెప్తున్నారంటే, ఏం చెప్పారంటే ఆడియో క్లిప్లో, నువ్వు దేహం ఉండగానే నీ హృదయంలో పుట్టు చావు పుట్టుకి సంబంధం లేని ఒక సద్వస్తు ఉంది, అభేదమై అభేదం అది, ఆనందం అది, అది సంతోషం. ఆ స్థితిని నువ్వు దేహం ఉండగానే ఆ స్థితితో నీవు ఆ స్థితిని నీకు ఆ స్థితిని నువ్వు అనుభవైక వేద్యం చేసుకుంటే నీ దేహం భూమి మీద తిరుగుతుండగానే అప్పుడు నీకు నువ్వు నీ దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను అని నీకు అనిపించదు. చనిపోయేది నేను కాదు, దేహం చనిపోతుంది అని అనిపిస్తుంది. ఎప్పుడు ఈ దేహం భూమి మీద తిరుగుతుండగానే చావు పుట్టుకలకి సంబంధం లేని సద్వస్తువుతో నీకు నువ్వు ఐడెంటిఫై అవ్వాలి. నువ్వు నీకు గనక అనుభవం వస్తే దాంతో తాదాప్యం నువ్వు దాంతో గనక తాదాప్యం పొందితే అని చెప్తే ఈ కొరచమైంది కదా తండ్రి ఇలా చెప్తావు కానీ అది ఎలా సాధ్యం తండ్రి, నువ్వు అలాగే చెప్తావులే అనుకున్నాను ఉష కరెక్ట్గా 20 రోజులకి ఓ 15 రోజులకి ఇలా మా ఎంత ఇచ్చానో మా చెప్పు ఒక రోజు ఎంత అవివేకానందరు చెప్పినట్టు రాయినా రాయినా రప్పన ఇద్దరు కలిసి పెట్టుగా నాకంటే చిన్నది ఐదారేళ్ళు చిన్నది నేను చూడు అస్సలు మనం ఎవరు చెప్పు మనంలేం ఉన్నది నువ్వే నువ్వు చెప్పారు కదా ఎప్పుడో చెప్పారు అరుణాచలంలో ఆ నూతి దగ్గర ఇదే లక్ష్మి అపార్ట్మెంట్ అని చెప్తారు ఎన్నిసార్లు చెప్తారు ఇదే ఉషా అపార్ట్మెంట్ భగవంతుడికి భిన్నంగా నేనంటే ఒక దాన్ని ఉన్నాను అనుకోవడమే పాపం అని చెప్తున్నారు కదా. 30 ఏళ్ళైంది వింటున్నావు అయినా, అయితే సరిగ్గా 10-15 చెప్తే ఇలాగే అనుకున్నాను విన్నాను తర్వాత. ఓహో తండ్రి, అందుక అసలు ఇంత క్లియర్గా అంటే ముందుకి జరగబోతున్న విషయాన్ని ఇంత క్లియర్గా చెప్తావా నువ్వు, అసలు సడన్ గా అనమాట ఇలాగంటేనా, ఓహో అందుకే ఇలా చెప్పావా, అవును నిజమే కదా. అసలు ఉషా నాకైతే మాత్రం మన అందరికీ కూడా ఆయన దయ, ఆయన కృప, ఆయన గ్రేస్, ఆయన అనుగ్రహం వల్ల అర్థమవుతుంది. ఎలా అంటే పిల్లలిద్దరూ అమెరికాలో ఉండడం మూలాన 3 రోజులు ఆ బాడీని అలాగ ఉంచారు. నాన్నగారు చెప్తున్నారు, ఏంటి చెప్తున్నారు, ఆ చైతన్యం తప్పుకుంది, ఆ ఇంద్రియాలన్నీ అక్కడే ఉన్నాయి, కళ్ళున్నాయి, చేతులున్నాయి, కాళ్ళున్నాయి, అయినా కళ్ళు చూడగలిగాయి. ఎంతమంది వెళ్ళారు చూడటానికి, చూడాలి చూడాలి చూడాలని, పిల్లలు వచ్చే వరకు ఉంచేశారని, కానీ ఏవి చేతులు ఏవైనా రమ్మని, చేతులు పనిచేసాయా, కాళ్ళు పనిచేసాయా, ఇవన్నీ పనిచేయవు, ఇవన్నీ గోళాలు పనిచేసేవాడు చూసేవాడు లోపల లోపల ఉన్నాడు వాడు తప్పుకుంటే ఇదంతా, ఇవన్నీ గోళాలు వాడు తప్పుకుంటే ఇంకంతా ఉన్నావు పనిచేయవు, అది ఆ డొక్కు మీద పడేని వేడవాలి అసలు అని, అదే చే అది అర్థమైపో అర్థమవుతుంది థియరటికల్ గా. కానీ ప్రాక్టికల్ గా అంటే అసలు తండ్రి చాలా 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 నాకు నిజంగా ఒంట్లో బాగాలేదు. కానీ నేను ఎంత నవ్వు మన రైమతో అయితే నవ్వు నవ్వు నవ్వుకున్నాము చాలాసేపు నవ్వుకుని, బాధను కూడా ఎంత నవ్వుకొని అనుభవింపజేసే చేసేయగల గురువే మన గురువేమే, ఇటువాడే టైమా మన గురువు, సామాన్యుడు కాదండి బాబు. ఎంత నొప్పిని కూడా నవ్వుకో నవ్వుకొని, బాలగారంటే ఎప్పుడు నవ్వుకునే ఉంటారు అలా అనేసి బాధని మౌనం ఎప్పుడు అనేది పెయిన్ ఉంటుంది కానీ సఫరింగ్ ఉండదని. ఇంకో విషయం కూడా నాన్నగారు ఒకడు నాన్నగారు ఏం చెప్తారంటే, అసలు మనందరినీ అక్క పద్మ దగ్గర నుంచి రాజేశ్వర గారి దగ్గర నుంచి అసలు డెత్ బెడ్ మీద కూడా రియలి ఎలాగంటే, నాకు డాక్టర్ మాధవితో చెప్పారు మన బాలగారికి చూడు నాకు రియాక్షన్ ఎక్కువ ఉందని, హై మన కోడూరి పద్మ గారి ఇంట్లో అందరూ ఉన్నారు చాలా మంది భక్తులు, మన బాలగారికి చూడు మంచం ఎక్కించేసి బ్లడ్ అటు ఇటు చేసి, అవును నాన్నగారు డయాలసిస్ అంది మాది, ఆ పరిస్థితి రాకుండా మా తనతో తగ్గించాలి నువ్వు అని
చూసుకోమన్నారు. అవును అవునండి అవును
చెప్పారు చెప్పారు కదా. అయితే నా తండ్రి అలా చెప్పాడు నా తండ్రి. అయితే ఒక్కటి ఉష అది ఒక భక్తురాలు అన్నారు, అది ఏంటది పోస్ట్ పోన్ చేస్తాడు కానీ పూర్తిగా తీసేదేవు ప్రారంభాన్ని గురువు. ఎందుకంటే ఇంకో విషయం ఉషా నాన్నగారు ఎంత వండర్ఫుల్ గా చెప్పారంటే, ఒక క్యాసెట్ లో తీసేయాలంటే తీసేయగలదమ్మా, గురువు నీ ప్రారంభాన్ని తీసేయాలంటే తీసేయగలదు, దాన్ని తీసేయడంట. ఎందుకు తీసేయడంటే మళ్ళీ ఇది తీసేస్తే మళ్ళీ ఇది అనుభవించడానికి మళ్ళీ నువ్వు జన్మకు రావాలి, ఇది తీసేస్తే గురువు నీది జన్మలు పెంచిన వాడు అవుతాడమ్మా అందుకు తీయడన్నారు. అసలు ఎంత ధైర్యం వచ్చిందంటే నాకు, ఏం చెప్పా ఎంత అర్థమైందా, ఎంత క్లియర్ గా చెప్పారంటే తీసేయగలడు గురువు, ఏంటి ఘటన అఘటన చతురుడు, ఏం చేయలేడు గురువు, చేయాలంటే చేయలేడా, తీసేయగలడు నీ ప్రారంభాన్ని తీసేయగలడు, కానీ మళ్ళీ అదే అదే ప్రారంభాన్ని అనుభవించడానికి జన్మకు రావాలి గా, అందుకని గురువు కంట నీ జన్మలు నీకు జన్మలు పెంచిన వాడు అయిపోతాడని తీయడు, అందుకు తీయడంట.
అందుకే కొంచెం సఫరింగ్ ఎక్కువ అనుకుంటామంటి, కానీ మన ప్రారంభాన్ని ఇప్పుడే ఇక్కడే అది తలుపు సందున పెట్టినట్టు నొక్కి మనతో మొత్తం మన కర్మనంతా కక్కించి మనల్ని విడుదల చేసేస్తాడంటి. మనం మీరన్నట్టు మనం ఈ టైంలో మనం సహనంగా ఉంటూ ఇది మన బెస్ట్ మంచికి వస్తుంది ఇది అంటే, ఒక ప్రేమతో తప్ప ఇంకో రకంగా భగవంతుడు మన పట్ల ఉండలేడు, మన గురువు మన పట్ల ప్రేమ తప్ప ఇంకేది చూపించలేడు. సో ఇది ఎంతో ప్రేమతో దయతో ఆయన పంపిస్తున్నాడు అనేది మనకు అర్థమైతే ఇంక అసలు కొండంత బలం కింద ఉంటుందండి.
అసలు ఆ మాట విన్నాక ఓహో ఇట్టివాడా తండ్రి, నాకు జన్మలు పెంచడం నీకు ఇష్టం లేదా, అందుకనా? అయితే మొన్న అదే అనుకున్నాం అనమాట, బేరించాలి, బేరింజర్ ఇది హైయెస్ట్ సాధన అన్నావు, సరే ఓకే ఇది నువ్వు ఇచ్చావు, ఇంకా అనుభవింపు చేసిస్తే అనుభవింపు చేసేది కూడా నువ్వే కదా. సో సఫరింగ్ పెయిన్ ఉంటుంది, పెయిన్ ఎలా ఉండకుండా ఉంటుందా? పెయిన్ ఉంటుంది, ఏదది ధర్మం, కానీ సఫరింగ్ ఉండదు అక్కడ. సో అలాగ ప్రతి క్షణము కూడా ఎంత గైడెన్స్ తెలిసినా, నిజంగా మా చెల్లి చనిపోయిన ముందు ఆ సునీల్ పెట్టిన ఆడియో క్లిప్ ఎన్నిసార్లు రివైండ్ చేసుకొని విని, తండ్రి కష్టమే కదా నువ్వు చెప్తావు కానీ అని అనుకుంటే వెంటనే ఇలా ఓహో ముందుకి ఇది అసలు ముందుకి ఇది నీకు ఉందని నీకు తెలీదు, ఆయనకు తెలుసు, తెలుసు కాబట్టే నీకు ప్రిపేర్ చేసినట్టుగా అది వినిపిస్తాడనమాట. ఓహో ఇదియా ఇట్టిదా నీ అనుగ్రహం అంటే అని అనిపించింది ఉష. అలాగ ప్రతి మనందరికీ కూడా ప్రతి క్షణం ఎంత గైడెన్స్. అందుకనే గాంధీ మహాత్ముడు అందుకనే చెప్పాడు భగవద్గీత నాకు తల్లితో సమానం అని. ఆయన ఎలాగైతే అందులో ఎప్పుడు ఆయన అసలు ఆయనేంటి మా ఆఫ్టర్ ఆల్ నేనేంటి ఆయనేంటి అటు అసలు రాజకీయాల్లో ఉండు అసలు దేశ స్వాతంత్రంగా పోరాడుతూ అటు కుష్టి వ్యాధులకి వాళ్ళకి ఎంతో సేవ చేస్తూ ఎన్నో బాధలు పడుతూ అర్ధరాత్రి 1 గంట ట్రైన్లో గింటేస్తే బయటికి నెట్టిస్తే అటువంటి వాడు కూడా ఆయన సమస్యకు ఎలాగా వెంటనే పరిష్కారం చూపించుతాడో భగవద్గీత, అలాగ నా తండ్రి నాకు చూపిస్తున్నాడే ప్రతి మన అందరికి యావత్ మన మానవాళికి అందరికీ ఒక్కరికి కాదు మనందరికీ కూడా చూపిస్తున్నాడు మరి మన నాన్నగారే కదా మనకు భగవద్గీత అనేసి. అలాగ ప్రతి క్షణం సబ్జెక్ట్లో ఇంతమందికి లేకపోతే ఇంత హ్యాపీగా ఇంతలాగా ఉండలేము ఉషా, ఉండలేము అసలు 100% ఉండలేము.
అసలు ఇంపాసిబుల్ అంటి నాన్నగారు ఇక అంటే అదే మౌనంతో బోధిస్తే మనకు అర్థం అవ్వదని భాషలో ఎంత సరళంగా వీలైతే అంత సరళంగా, ఎంత మృదువుగా వీలైతే అంత మృదువుగా. ఏ అంటే ఇంకా ఈ సీతాఫలం గుజ్జు తీసి నోట్లో పెట్టినట్టు పెట్టారు అంటే మన అంటే ఆధ్యాత్మిక బలం ఆయన ఆయన దయలో ఇచ్చి ఇచ్చి అందరికి ఇంకా అంటే ఎంత స్ట్రెంగ్త్ ఇచ్చారంటే మోహన్ అన్నారన్నారు చూసావా చూసారా సఫరింగ్ పెయిన్ ఉంటుంది కానీ సఫరింగ్ ఉండదు,
సఫరింగ్ ఉండదు. అదే చెప్పింది మోహన్ పెయిన్ ఉండదు సఫరింగ్ ఉండదు అన్నది. తర్వాత ఇంకొక మాట కట్టించాను, ఇంకోటి కూడా చెప్పింది పోస్ట్ పోన్ చేస్తాడే అంతేగాని తీసేయడాన్ని. తర్వాత ఒకసారి అన్ని మోహనాటితో బాగా మాట్లాడతాను, అయ్య బాబు నా తప్పు నా ఏంటోనే నాకు తప్పు లేకపోయినా ఇలాగ విమర్శలు అంటే నిన్నే బాగా ముట్టుతాడే నిన్నే మొట్టుతాడు అవతల వాళ్ళని మొత్తాడు. ఎందుకు మొత్తడు? నిన్ను తొందరగా ముగ్గించేయాలి, నిన్ను బాగు చేయాలి. అవతల వాళ్ళని బాగు చేయవలసిన అవసరం నాకేంటి? నిన్ను బాగు చేయాలి కాబట్టి నీకే మొత్తాడు, అవతల వాళ్ళకి మొత్తడు నీకే మొత్తుతాడు. అందుకే నాన్నగారు ఒకసారి చెప్పారు అవతల అమ్మా అవతల వాళ్ళు ఎంత విమర్శించినా ఎంత దీనిగా మాట్లాడినా నువ్వు ఓర్చుకున్నావు అనుకో అవతల వాళ్ళే నీ ముందు ఓడిపోతారమ్మా. అంతే, నీ అవతల వాళ్ళు ఎంత విమర్శించినా ఎంత భయంకరంగా మాట్లాడినా సరే నువ్వు మాత్రం ఓర్చుకుంటే అవతల వాళ్ళే నీ ముందు ఓడిపోతారు అని తెలుసా. అసలు ఆ ఒకసారి నాన్నగారు చెప్పింది అది కరెక్ట్, అసలు 100%. అందుకనే మనందరినీ కూడా మనం మారే అసలు అంటే అవతల వాళ్ళు చెప్తే మనకు నచ్చినట్టుగా అసలు వాళ్ళు ఉండాలని చెప్పడానికి ప్రయత్నం కూడా చెయ్యనివ్వకుండా నాన్నగారు ఎన్నోసార్లు అమ్మా నీ బాల నువ్వు మారితే నీ సుఖం అమ్మా నువ్వు మారితే నీ సుఖం, అవతల మా వాళ్ళని మార్చాలనుకోవడం కంటే నువ్వు మారితే నీ సుఖం, సో మనం మారితేనే మనకు సుఖం. ఎందుకంటే మనం అవతల వాళ్ళని మార్చాలని అసలు ప్రయత్నం కూడా చేయనివ్వరు నాన్నగారు.
చేయనివ్వరు అంటే, ఎందుకంటే అసలు మన 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 అగ్నోరెన్స్ లో నుంచి, మన అహంకారంలోంచి, మన ఈగో నుంచి విడుదల అవ్వాలన్నప్పుడు ఎదుటి వాళ్ళని ఎందుకు బాగు చేస్తారు? మనల్నే బాగు చేస్తారు,
మనల్ని మొత్తుతారు, మనల్నే తలుపు సందుపై సందులో పెట్టి నొక్కి మనల్నే మారుస్తా మన. ఎందుకంటే మనల్ని బాగా చేయాలి.
అవును అవును,
అంటే
మనుషుల్ని పరిస్థితుల్ని అలా పెట్టి మన అహంకారంలోంచి, అంటే మనకు వచ్చే వికారాలు, మనకు వచ్చే రియాక్షన్స్ ని మనం గమనించి, ఓహో ఇంత ఉంది లోపల, ఇది బయటకు తీస్తున్నారు మన గురువు, ఇది బయటకు తీస్తున్నాడు అని దాన్ని గమనించి అది మనం విట్నెస్ గా ఉంటే అంటే మెల్లగా అవి పోతాయి అంటే. కానీ తాదాత్మ్యం పొందేసాం అనుకోండి, ఆ రియాక్షన్ తో తాదాత్మ్యం పొందేసి, లేకపోతే ఆ వ్యక్తి భావంతో మనం ఎదుటి వాళ్ళు మన పరాయి వాళ్ళు వీళ్ళు ఇదన్నారు వాళ్ళు అదన్నారు అనే క్లింగ్ అది పట్టుకుని ఉన్నామంటే విడుదల అవ్వలేమంటే. మన వికారాలను, అంటే ఎదుటి వాళ్ళ వికారాలు మనం ఎలా చూస్తామో అలా మన వికారాలు మనం గమనించుకుంటూ, దాన్ని అలా గమనిస్తూ చూసి, ఓహో ఇది ఈ మన అజ్ఞానంలోంచి వస్తోంది ఈ వికారం, ఈ కోపం మన అజ్ఞానంలోంచి వస్తోంది, ఇది ఉందని భగవంతుడు చూపిస్తున్నాడు, ఇది ఇందులోంచి నేను విడుదల అవ్వాలి.
విడుదల చేయటానికి తలుపు సందులో పెట్టి మనల్నే నొక్కుతాడు ఉషా, మనల్నే.
అవునవును అవునవును అవును.
ఎందుకంటే అసలంత గురువుకి ఇంకే పని లేదట్రా, మనల్ని బాగు చేసి అంటే చిటికిన వేలు ఇస్తే, మనం చిటికిన వేలు అందిస్తే అది పట్టుకొని లాగేసి మనల్ని బాగు చేయడం తప్ప ఇంకొక పని లేదంట. గురువు ఆ పని మీదే వచ్చాడంట భూమి మీదకి. అంతేగాని అసలు చెప్తారు కదా నాన్నగారు ఇంకో మాట కూడా చెప్పారు, ఎలా అంటే నీతో మాట్లాడవలసిన పని ఉండి మాట్లాడరట, నీతో అవసరం ఉండి మాట్లాడరంట, నీతో పనుండి నీతో మాట్లాడరంట. ఎందుకు మాట్లాడతారంటే ఆ రంగంతో చెప్పారు కదా, అవుట్ ఆఫ్ రంగం చెప్తారు కదా, రంగంతో చెప్తారు కదా, ఎక్కడ తలంపులు లేవు, ఎక్కడ మాటలు లేవు, ఎక్కడ ఆలోచనలు లేవు, ఎక్కడ సంకల్పాలు లేవు, అక్కడ నేను ఉంటానంటే అయితే మరి నాతో ఎందుకు మాట్లాడుతున్నాడు? అవుట్ ఆఫ్ గ్రేస్, అవుట్ ఆఫ్ కంపేషన్, అవుట్ ఆఫ్ లవ్ అని చెప్పారు కదా. అలాగా నీతో పనుండి, నీతో ఏదైనా పనుండి మాట్లాడుతున్నాడు అనుకుంటున్నావా? నీతో అలా కాదు, నీతో పనుండి కాదు, నిన్ను అనుగ్రహింప చేయటానికి, నిన్ను అనుగ్రహింపడానికి, నీ ఆ అనుగ్రహం కురిపించడానికి ప్రేమతో, ఆ ప్రేమతో నీతో మాట్లాడతాడు. నిజంగా ఉషా నాన్నగారు అసలు నేను నా భక్తుల అనుభవాలు వింటుంటే, ఆ నాన్నగారు మన నాన్నగారు బుక్ చదువుతుంటే అసలు కరెంటు లేని ఊళ్ళకి, పల్లెటూళ్ళకి నిజంగా ఆగరు సీతమ్మ గారు ఆవిడ అనుభవాలు చెప్పినప్పుడు ఆగరు వాళ్ళ ఇంటికి నాన్నగారు వెళ్ళారా, అయ్యో తండ్రి కరెంట్ లేదా ఇంట్లోనా, బాత్రూమ్ ఫెసిలిటీ లేదా ఇంట్లోనా, మాకేమో టిక్కే మారితే నేను నిద్ర పట్టదా, స్థలం మారితే నేను నిద్ర పట్టదా, ఊరు మారితే నేను నిద్ర పట్టదా, నువ్వు కరెంట్ లేని ఇంటికి, బాత్రూమ్ లేని ఇంటికి, మట్టి ఇంట్లకి వెళ్ళేవా తండ్రి? వాళ్ళని అలా అనుగ్రహించడానికి అసలు నిజంగా అంతే, అసలు ప్రతి పల్లెటూరికి కారు వెళ్ళని ఊరికి, బస్సు వెళ్ళని ఊరికి రామచంద్రరాజు గారు ముందు కూర్చుంటే సైకిల్ మీద, వెనక మీరు కూర్చొని అటువంటి ఊర్లకి వెళ్ళి వారం వేసి రోజు అసలు ఏం పని మీద ఆగరు సీతమ్మ గారికి వెళ్ళావు తండ్రి, ఎలాగున్నావు తండ్రి, అసలు హీటరా కరెంటా అసలు ఏ ఫెసిలిటీ ఉందని వెళ్ళి ఉండి వాళ్ళని అనుగ్రహించావు తండ్రి అని నాకు నిజంగా చాలా ఎంత ఆనందం అంటే, అసలు ఇట్టి గురువా, ఇటువంటి వాడా గురువా, ఇటువాడా గురువు అంటే అన్ని ఊర్లు, అసలు అన్ని పల్లెటూర్లు ఊరు ఊరు ఆ పాటలో ఉంటదిగా తండ్రి, ఆజ్ఞను పాలించగా మీరును గ్రామ గ్రామంబు తరలి వెళ్ళి అని, అసలు ప్రతి ప్రతి గ్రామానికి వెళ్ళి అసలు అన్న వాళ్ళని ఎంత తరింపు చేసావు, అసలు నీకేం పని? కృష్ణుడు చెప్పాడు కదా, నేను పని చేయకపోతే మీరు పని చేయడం మానేస్తారని. చేసాను తప్ప నాకేం, నేనేం చేయాలి పని? నాకేం, నేనెందుకు పని చేయాలి? ఆ గుర్రాలు నేనెందుకు కడగాలి అని కృష్ణుడు అన్నట్టు, నువ్వెందుకు ఊరు ఊర్లు గ్రామాలు వెళ్ళి అసలు బంగారమ్మ గారని మన ఎవరో చిన్న కోళ్ళు సుగుణాలు చుట్టాలు ఏంటో ఆవిడ సార్ వైజాగ్ వచ్చి చెప్పారు, నాకు ఎంత సరదా వేసి అవన్నీ వింటుంటే చూడలేదు కదా. నేనైతే అసలు నాన్నగారంతా పాలకొల సంతకి శనివారం ఆ సైకిల్ మీద వెళ్ళి సంత అయిపోయాక సంత తీసుకొచ్చి బంగారమ్మ గారింట్లో కూర్చొని చక్కగా టీ పుచ్చుకొని ఒక నలుగురు ఐదుగురు ఉండేవారంట. అసలు ఎంత ఆశ్చర్యం అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే ఎలా ఏది చెప్పేవో ఏది బోధించేవో అలాగ జీవించావు, ఎలా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ రమణుడు ఏది చెప్పాడో అదే అదే అంత ఆనందం. నువ్వు దేహాన్ని కాదు, నువ్వు మనసు కాదు, నీకు మొన్నైతే అంటారు అనారోగ్యం, చైతన్యానికి అనారోగ్యం ఏంటండి? చైతన్యానికి కోడలండి, కోడలు ఏంటండి? చైతన్యానికి కూతురు ఏంటండి అనేసి ఎంత
అంటే విధాలుగా మనకి తెలియచేయాలో, అంటే ఇంక ఏది తలపెట్టినా ఓకే ఇది 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 చైతన్యం కాదు, ఇది అహంకారం, ఇది అంటే సత్యం అసత్యం విడగొట్టుకోవడానికి. అంటే
ఎంత క్లియర్ గా అంటే అసలు ఆ రోజు నుంచి నువ్వు అసలు చైతన్యానికి అనారోగ్యం ఏంటండి? మీకు దేహానికి అనారోగ్యం, అసలు ఎలా చెప్తారంటే దేహానికి అనారోగ్యం, దేహం నువ్వు కాదు చెప్పిందే అంటారు. తర్వాత ఎవరైనా నేను విమర్శించారనుకో, అవతల వాళ్ళు చాలా ఉద్రేకంగా మాట్లాడారనుకో, అవతల వాళ్ళు విమర్శించారనుకో, విమర్శ ఎవరికండి? మనసుకండి, అది నువ్వు కాదు కదా అంటారు. అయ్యో బాబయ్యో ఎలా చెప్పేస్తావయ్యా నువ్వు, ఇలాగే అనుకుంటాను, భలే చెప్పేస్తారని నాన్నగారు మీరు విమర్శించారు, విమర్శిస్తే ఆ విమర్శ ఎవరికి? మనసుకి. అది నువ్వు కాదు కదా, నువ్వు చైతన్యానే కదా, నువ్వెందుకు దాంతో ఐడెంటిఫై అవుతావు అంటారు. అయ్యో బాబు నీదే కదా అని అసలు ఎక్కడ, అసలు మొన్న అదే అనుకున్నాము, ఎలా అంటే అసలు గురువు గారు ఎక్కడ నిలబడినవారు, అసలు వాయించేస్తారు, అసలు అసలు బయటికి ఇలా వెళ్ళనివ్వరు అనమాట అవతల వాళ్ళు. అవతల వాళ్ళు బాగా ఉద్రేకంగా మాట్లాడారనుకో, నువ్వు ఉద్రేకంగా నువ్వు గనక ఉద్రేకంగా మాట్లాడవనుకో, అప్పుడంట భగవంతుడంట గురువు అనుకుంటాడంట అవతల వాళ్ళు ఉద్రేకంగా మాట్లాడితే ఇది ఉద్రేకంగా మాట్లాడాలి. మాట్లాడలేదు కాబట్టి జీవలక్షణాలు, అంటే అవతల వాళ్ళు ఉద్రేకంగా మాట్లాడితే ఇవతల వాళ్ళు ఉద్రేకంగా మాట్లాడాలి గనక, కానీ ఇది మాట్లాడలేదు. మాట్లాడలేదు అంటే జీవలక్షణాలు దాటిస్తున్నట్టు. అమ్మో నా మీద జీవలక్షణాలు దాటిస్తుంది అనే పరుగు పరుగున వచ్చి కొండపోత వర్షం అనుగ్రహం కురిపించేస్తాడట. భర్త తడుపు చినుకులా కాదు, కొండపోత వర్షం. ఏంటి జీవలక్షణాలు దాటేసింది అనుగ్రహించేయాలి, అమ్మో వదలకూడదని తెలిసిన చెప్తారు నాన్నగారు. ఎలాగంటే ఒకసారి ఏంటంటే అసలు నువ్వు నిజంగా ఆ గురువు పాదాలని ఆశ్రయించి ఆయన్ని జపించి ఆయన ధ్యానించి ఆయన పూజించి ఆయన 100% ఆయన మీద విశ్వాసం కలిగి ఉంటే ఆయన ఏం చేస్తాడంట, ఆ లోపల దూరేసి ఆయన అరికేసుకొని ఆయనే తుడిసేసి ఆయనే కాలికేసుకొని ఆయనే ముగ్గెట్టేసుకొని ఆయన స్వరూపాన్ని నీకు ఇచ్చిస్తాడు. ఏంటి నీ ఆయన పాదాలని ఆశ్రయిస్తే నువ్వు అనుకుంటావంట నిజంగా. ఒక్క క్యాసెట్లో చెప్తారు రూపబుద్ధి నామబుద్ధి, ఈ రెండు దాటకపోతే కొన్ని వేల జన్మలైనా సరే మీకు మీరు ఆ సద్వస్తువును పొందలేరు, జన్మలు తప్పవు అంటారు. అయ్యో అనేసి వెంటనే రూపబుద్ధి నామబుద్ధి దాటడం నాకెక్కడ సాధ్యం అనుకుంటున్నావా, అసలు నిజంగా నువ్వు గనక ఈశ్వరుడు పాదాలని ఆశ్రయించి జపించి పూజించి ధ్యానిస్తే మీ అలవాట్లు నీరవ బుద్ధి నామ బుద్ధి తొలగించడం ఆయనకు పెద్ద పనా అంటారు. అంటే వెంటనే అనమాట మనకు అనిపిస్తుంది, నిజమే తండ్రి ఈ రూపబుద్ధి నామబుద్ధి దాటడం ఎంత కష్టం, దీని చుట్టూ తిరుగుతున్నావు అంటే వెంటనే నువ్వు గనక ఆయన పాదాలను ఆశ్రయించావనుకో అవి దాటించడం ఆయనకు పెద్ద పనా అంటారు. నిజంగా ఆయన అందుకనే చెప్తారు చాలా సార్లు చాలా సార్లు ఏంటంటే ఆయన అనుకోవాలి, ఆయన అనుకోవాలి, ఆయన నిన్ను నిన్ను తరింప చేసేయాలి, నిన్ను తీసేయాలి, నిన్ను బయటకు లాగేయాలి అని ఆయన అనుకుంటే గనక అది ఎంత పని. అయితే చిటికిని వేలిస్తే లాగేద్దామని చూస్తే ఇంకా బురదలో కూరుకుంటుంటే మీరు ఆయన ఏం చేయగలడమ్మా, చిటికిన వేలు అందివ్వండి చాలు, ఆయన వచ్చింది పని అంతే, గురువుకి ఇంకొక పనే లేదు. మనం ఏదో ఆ పని ఉంది ఈ పని ఉందని అంటాం కానీ నా ఆ రోజు కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు కదా, అర్జున మనసును బాగు చేసుకోవడం కంటే పెద్ద పని ఏముంది అని. అలాగా నువ్వు ఆ పని కంటే పెద్ద పని నీకేముందయ్యా, నువ్వు ఒక్కసారి గురువుని నువ్వేమీ చేయకు, నువ్వు నా నువ్వు నువ్వు చూడు పక్కింటికి వెళ్ళి మా బాబు బాంచి ఉద్యోగం అండి మా ఆయన ఇదండి అదని చెప్తే అలాగే నా కోసం రెండు మాటలు చెప్పు చాలు, అంత చాలు అంత చాలు, మిగతాదంతా నేను చూసుకుంటాను, మిగతాదంతా నేను చూసుకుంటాను అని ఆ రోజు కృష్ణుడు అర్జునుడికి చెప్పాడంట. నీ నా పని నువ్వు చూడు నీ పని నుంచి అంతే, నాన్నగారు కృష్ణుడి మీద అర్జునుడి మీద గాంధీ మహాత్ముడి మీద రామకృష్ణుడి మీద వాళ్ళ మీద వీళ్ళ మీద పెట్టి చెప్తారు, గౌతమ బుద్ధుడి మీద వీళ్ళ మీద అని కానీ పని అంతా మనకి నాన్నగారు చేస్తున్నారు. అసలు సబ్జెక్ట్ విషయంలో అయితే అసలు ఇంకా అసలు అది అద్భుతం అనుకో, అసలు మనం అసలు ఎక్కడ ఎక్కడ అసలు ఎంత క్లారిటీ. అందుకనే నాన్నగారు రీజన్కి వెళ్ళండి నేను చెప్పానని కాదు, మీరు ఇంటికి వెళ్ళి స్నానం చేసేసి శుభ్రంగా భోజనం చేసి కూర్చొని ఆలోచించండి, రీజన్కి వెళ్ళండి నాన్నగారు ఇలా చెప్పారు. అసలు నాకైతే ఎక్కడ సబ్జెక్ట్లో మనకి లాజిక్ ఎక్కడ అసలు లాజిక్ ఉంటుంది, అసలు ఎక్కడ రీజన్. అందుకనే నాన్నగారు అసలు గుడ్డ మామూలుగా నాన్నగారు ఏదో చెప్పారని కానీ మీరు ఆలోచించండి వివేకాన్ని, మీ మీ బుద్ధిని ఉపయోగించుకోండి అని చెప్తారు. అలాగే అసలు మనము కొంచెం కొంచెం ఆలోచిస్తే మనకి ఎక్కడికక్కడ ప్రశ్న సమాధానం, ప్రశ్న కొండారెడ్డి గారు రాసిన పాటలాగా ప్రశ్న సమాధానం ప్రశ్న సమాధానం, వెంటనే ఆయన అంత లాజిక్ తెలిసిన ఎక్కడ కూడా ఎక్కడ ఫ్రిక్షన్ అనేది ఉండదు, ఫ్రిక్షన్ అనేది ఉండదు, అసలు ఫిక్షన్ అనేది ఉండదు, అసలు కల్పితం అనేది కూడా అంత అబ్సల్యూట్ ట్రూత్. నువ్వు నువ్వు ఎక్కడ ఎక్కడ మనం రోజంతా మనకి ఇష్టమైన భోజనం ఇష్టమైన తిండి తిని ఇష్టమైన వాళ్ళతో మాట్లాడి ఏం చేసినా సరే మనము ఎక్కడెక్కడ తిరిగినా ఇష్టమైన చోట తిరిగినా ఏమి చేసినా నచ్చిన చోటకి వెళ్ళినా ఏమి చేసినా మన ఇంటికి మనం వస్తే ఎంత అమ్మయ్యా అనుకుంటామో అలాగా నువ్వు ఎన్ని చేసినా ఏం చేసినా నీ హృదయంలోకి నువ్వు నీ హృదయంలోకి అక్కడికి నువ్వు వెళ్తేనే నువ్వు లోపలికి వెళ్తేనే అక్కడ ఎవరో ఉన్నారనుకుంటున్నా పరాయి వారు కాదు నీ వారే ఉన్నారు, అక్కడికి వెళ్తేనే మనకి అమ్మయ్య అన్నట్టుగా అమ్మయ్య ఇది కదా సంతోషం, ఇది కదా సుఖం, బయట ఎక్కడ ఏమీ లేదు అంతా లోపలే ఉందని. అసలు సబ్జెక్ట్ విషయంలో ఎక్కడ రాజీ పడరు తెలుసిన నాన్నగారు ఎక్కడ కూడా. అసలు ఉషా ఒకసారి 2013లో అలా జిన్నూరులో రామాయణం చెప్పారు, ఆ వేళ అయితే మోహన నేను పిచ్చిక్కిపోయి మోహన వచ్చి వైజాగ్ సత్సంగంలో ఈయన ఇలా చెప్పగలడే, ఈయన మాత్రం ఇలా చెప్పగలడు, ఈయనకి మాత్రమే ఇలా సాధ్యం, ఈయన మాత్రమే ఇలా చెప్పగలరు. ఎలా అంటే ఆ వేళ స్టేజ్ మీద శ్రీరామనవమి, అసలు ఎప్పుడు శ్రీరామనవమి పాల్కోలేరు అదేంటో మరి ఆ సంవత్సరం 2013 బాగా గుర్తు అనమాట. ఇలా చెయ్యి చూపించేసి చెయ్యి ఇలా చేయి చూపించేసి విధి బలీయమైనది, విధి బలీయమైనది. ఈ అరచేతిలో చేవే గీతలు ఉన్నాయి చూసారా, ఏ ఒక్క గీత టెక్నాలజీ నిజం బహుశా టెక్నాలజీ పెరిగింది, సైన్స్ పెరిగింది. ఇప్పుడు సంవత్సరం పిల్లలకి ఆ సెల్ ఇచ్చిస్తే వాళ్ళు ఆ సెల్లో చూసేసుకుంటున్నారు. మరి అసలు మనకి ఏ నాకు ఏ గుడ్డు రాదనిపించేస్తుంది. అలాగా అంత టెక్నాలజీ పెరిగిపోయింది, సైన్స్ పెరిగింది. నిజమే సైన్స్ పెరిగింది అంటున్నారు. ఏమి ఈ గీతల్లో ఏ గీత అయినా ఒక్క పొడవు గీతను పొట్టి చేయగలరా? పొట్టి గీతను పొడవు చేయగలరా? ఎవరైనా చేయగలరా? మీరు ఎవరైనా చేయగలరా? చూపించండి, ఏ డాక్టర్కైనా వెళ్ళండి, ఏ హాస్పిటల్కి వెళ్ళండి, ఎవరైనా చేయగలరా అని ఇలా చేయి చూపించి విధి బలీయమైంది. ఓ సబ్జెక్ట్ అసలు మన నాన్నగారి జీవిత నాకు నిజంగా సబ్జెక్టు నాన్నగారే చెప్పారు ఇలా అమ్మా భగవాన్ జీవిత విధానం అనే విధానం మీరు అర్థమైతే మీరు తరించుతారమ్మా అని. ఒక పక్క సబ్జెక్ట్ ఎంత ఇదో, అలాగే జీవన విధానం కూడా నాన్నగారిది. అలాగే సబ్జెక్ట్ విషయంలోకి వస్తే అసలు ఇక్కడ ఆ వేళ చెప్పారు. అసలు మనం అనుకుంటామంట ఇదేంటి ఇంజనీర్ గారికి తోచలేదా, ఈ మాత్రం తోచలేదా, ఈ మాత్రం అర్థం అవ్వలేదా అనుకుంటామంట. కానీ రాముడమ్మా పెద్దవాడమ్మా పెరుమాళ్ళమ్మా రాముడు పెరుమాళ్ళు పెద్దవాడు సాక్షాత్ నారాయణుడు భూమి మీదకి వచ్చాడు. మరి రాముడికి తెలియదమ్మా బంగారు లేడు ఉండదని పెరుమాళ్ళు. మనం ఏమీ అనడానికి లేదమ్మా, మనం ఏమీ అనకూడదమ్మా. నన్ను క్షమించండి నాన్నగారు, నన్ను క్షమించండి, నాకు నచ్చలేదమ్మా. పెరుమాళ్ళకి అర్థం అవ్వలేదమ్మా బంగారు లేడు ఉండదని. సీతాదేవి ఫోటో పెట్టి లక్ష్మీదేవి అని మనం పూజ చేస్తాం, ఆవిడికి తెలియలేదమ్మా. ఆవిడేమో బంగారు లేడు చూపించి కావాలందమ్మా. ఈయనేటమ్మా పరిగెత్తి వెళ్ళిపోయాడు తీసుకురావడానికి, ఈయనకి అర్థం అవ్వలేదమ్మా, తోచలేదమ్మా. ఆ గే లక్ష్మణుడి గీత గీస్తే ఆ లక్ష్మణుడి గీత గీస్తే అది ఆ లక్ష్మణమ్మ గీత గీసేసి ఆవిడేవో అన్నాదనుకో, ఈయన ఎందుకమ్మా పారిపోవడము అన్నయ్య వెనకాల? ఇక్కడ ఎలా ఉందమ్మా రావణాసురుడు సీతను ఎత్తుకెళ్ళిపోవడం? ఒక్క రావణాసురుడిదే తప్ప అని అనలేమమ్మా. మరేమో నాకైతే నచ్చలేదమ్మా. ఎందుకంటే ముగ్గురు తెలివి తక్కువ ప్రవర్తన వల్ల అక్కడ అలా రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోయాడమ్మా. అంతేగాని రావణాసురుడు దుష్టుడు, రావణాసురుడు దుర్మార్గుడు, సీతను ఎత్తుకెళ్ళిపోయాడు అని అనుకోవడానికి లేదమ్మా. రాముడు పెరుమాళ్ళమ్మా పెద్దవాడు, ఏమోనమ్మా నాకు నచ్చలేదమ్మా. వాళ్ళని చంపడానికి రెండోసారి సుగ్రీవుడు వచ్చినప్పుడు తార అసలు ఇంకా అసలు ఎంత
అసలు హైలైట్ అంటే అసలు రామాయణంలో నాన్నగారు వాళ్ళని చెట్టు చాటు నుంచి చంపడం అనే దాన్ని నిజంగా బహుశా ఆయన వర్ణించిన టైంలో నేను నిజంగా ఎక్కడ వినలేదు.
ఎక్కడ ఎలా అంటే అసలు ఎంత నవ్వించారంటే వీళ్ళమ్మ పంచకన్యలు అంటారమ్మా, అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయమ్మా. ఎవరు తార, మండోదరి, ద్రౌపది, సీత, వీళ్ళు అందరికీ పెళ్ళిళ్ళు. అదేం పంచకన్యలో మనకు అర్థం. ఈ తార నిజంగా ఎంత బాగా చెప్పిందంటే అసలు మనం కూడా అలా ఉండ అంటే రామాయణం కోసం చెప్పి మన కోసం ఎంత బాగా చెప్పారు తెలిసిన, ఇది ఒక రామాయణం మళ్ళీ మనం చెప్తున్నాం కదా. ఆవేళ ఎలా చెప్పారంటే మీకు వేలం వెర్రి కింద ఉందా రామాయణం అంటే, రామాయణం చదవడం అంటే మీకు వేలం వెర్రి కింద ఉంది అసలు రామాయణంలో మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఎంత ఎంత మంచి వాడు వాడారు మర్చిపోయిన ఎంత ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ ఎంత మంచి ఉన్నాయంటే మీకు వేలం వెతుకుందా ఉందా? నేను ఒకరోజు నాన్నగారు చెప్తున్నారు, ఓ రోజేమో భీమవరం వెళ్తే ఒక ఆయన ఆ రామాయణంలో ఏముందండి అంతా కదే కదా అన్నారు. అయితే సరే ఆయనతో ఎందుకు పేర్లు చెప్పడం, ఆయనతో నేను ఎందుకు వాదించడం, రక్షించానమ్మా రామాయణం అంటే వేలం వెళ్ళనుకుంటున్నారా? రామాయణం రక్షించేది, అసలు రామాయణం మనల్ని బోధించినట్టుగా ఇంకా ఏది బోధించదు. మీకు ఒక అధ్యయనం ఉండదు, ఒక అనుష్ఠానం ఉండదు, ఒక చదవరు, చదవకుండా మాట్లాడేస్తారు. తార చెప్పింది ఏంటంటే, ఎందుకు రెండోసారి సుగ్రీవుడు వస్తున్నాడు నువ్వు ఒక్కసారి అర్థం చేసుకో. ఎవరో రామ లక్ష్మణులట తోడు ఆయనకి సాయం వచ్చారట, సుగ్రీవుడికి మాట ఇచ్చాడట ఆయన. రాముడేమో సుగ్రీవుడికి, సుగ్రీవుడేమో రాముడికి మాట ఇచ్చారు. అమ్మ రామ సుగ్రీవులకి, నాన్నగారు చెప్తున్న రామ సుగ్రీవులకి హనుమంతుడు అగ్ని సాక్షిగా వాళ్ళిద్దరికి స్నేహం కుదిరించింది అక్కడికి, అది నేను చూసానమ్మా అక్కడ నేను వెళ్ళానని చెప్పి అప్పుడు చెప్తున్నారు. అందుకని అందుకని రామలక్ష్మణులు ఉన్నారట అని అక్కడ చెప్తున్నారు. రాముడు పైకి మామూలుగా ఒక ఏదో ఏంటి అరణ్యంలో తిరుగుతున్న ఒక ముని వేషధారి అనుకుంటున్నావేమో, లోపలంతా బలమంట, బయటికి మామూలుగా ఉన్నాడు రాముడు. ఒక ముని కుమారుడిగా ఏదో భార్య కోసం ఏడుస్తూ అరణ్యంలో తిరుగుతున్న సామాన్య ముని పుంగవుడిగా ఉన్నాడా, ఒక ముని వేషధారిగా ఉన్నాడని అనుకుంటున్నావా అని అక్కడ చెప్తున్నారు. మనం కూడానమ్మా లోపల బలం పెంచుకోవాలమ్మా, బయటికి సామాన్యంగా ఉండాలి, మామూలుగా ఉండాలి. మనం ఏదో మనము ఆడంబరాలు ఈ దర్పాలు ఈ బయటికి మనం ఏమీ చూపించకూడదమ్మా. రాముడేమో లోపల బలం అంట, బయటికి సామాన్యంగా ఉన్నాడు. నువ్వే రాముడు అన్ని చూసి నువ్వేదో ఈడు రాముడు ఆఫ్టర్ ఆల్ మామూలుగా ఉన్న ఈ ముని ఈ అరణ్యాల తిరుగుతున్నాడు నన్నే చెప్తాడు అనుకుంటున్నావేమో, కానీ సామాన్యమైన వాడు కాదు, లోపలంత బలం. అసలు నువ్వు ప్రత్యక్షంగా చూసావు కదా ఎత్తిన కోదండ దించకుండా 14,000 మంది రాక్షసులను చంపాడని మనకు చూసాం కదా, అందరు చెప్పుకుంటున్నారు కదా. మరి అలాంటి వాడిని తక్కువ అంచనా వేస్తావు ఏంటంటే, ఆవిడ చెప్పింది అసలు అక్కడ బ్యూటిఫుల్ గా చెప్పారు.
అద్భుతం
అసలు అక్కడ తార అసలు చెక్కిపోయామనుకో మీ ఇద్దరం అయితే అసలు ఈయనే చెప్పగలరు ఈయనే చెప్పగలరని. అయితే ఆ తార చాలా బాగా చెప్పిందా అది వదిలి, ఇక్కడ వాలి చెప్పింది కూడా చాలా బాగా చెప్పాడట. ఎలాగా వాలి, రాముడికి నాకు విరోధం లేదు, రాముడు నేను ఎప్పుడు దెబ్బలు ఆడుకోలేదు, మా ఇద్దరికి సంఘపరంగా సమస్యలు లేవు, మాకు వ్యవహార పరంగా మా ఇద్దరికి భేదాభిప్రాయాలు ఏటి లేవు, వాళ్ళ రాజ్యంలోకి నేను వెళ్ళలేదు, నా రాజ్యంలోకి వాళ్ళు రాలేదు, వాళ్ళ రాముడు నేను ఎప్పుడు దెబ్బలు ఆడుకోలేదు, మా ఇద్దరికి ఏమీ విరోధం లేదు, పైగా రాముడు ధర్మాత్ముడు, అయోధ్య రాజు దశరథ రాజు కుమారుడు ధర్మాత్ముడు, ఊరికే అన్యాయం చేసేవాడు కాడు, మరి రాముడు నన్నెందుకు చంపుతాడు, మా ఇద్దరికి ఏమి విరోధం ఉంది, మే ఇద్దరం ఏమైనా దెబ్బలాడుకున్నావా, ఇంతకు ముందు ఏమైనా శత్రుత్వం ఉందా మాకు, అసలు ఎంత చెప్పారో నీకు నేను అందులో 1/400 కూడా నేను చెప్పలేకపోతున్నాను, మా ఇద్దరికి ఏమైనా శత్రుత్వం ఉందా అంటే అది లేదు, ఎందుకు చంపుతాడు, చంపడు రాముడు అన్నాడట. ఎవరు? వాలి. ఇక్కడ వాలి మాటలు బాగున్నాయట, అక్కడ తార మాటలు బాగున్నాయంట. అయినా సరే చంపేశాడమ్మా, కానీ రాముడు వాలికి ఏదో చెప్పాడమ్మా. ఏది చెప్పాడో నేను ఇక్కడ మీకు చెప్పను, మాకు అదే అవసరం లేదు, నాకు మాత్రం నాకు నచ్చలేదమ్మా, మీరు నన్ను క్షమించాలి అన్నారు. నాకు మాత్రం నచ్చలేదమ్మా, రాముడు చెప్పిన సమాధానం నాకు మాత్రం నచ్చలేదమ్మా. కానీ మనం ఏమంటామమ్మా, పైగా శ్రీరామనవమి మనం పానకం తాగుతున్నాము, చల్లగా ఉండాలి. శ్రీరామనవమి రోజు రాముడు ఏకైక దేవుడు రాముడు, పుట్టినరోజు నాడు కళ్యాణం జరిపించుకునే దేవుడు రాముడు ఒక్కడే. ఇటువంటి రాముడు రామనవమి రోజు పానకం తాగుతూ మనం రాముడికి ఏం అనలేమమ్మా, పెరుమాళ్ళు పెద్దవాడు నారాయణుడు సాక్షాత్ నారాయణుడు. మనం ఏమంటామమ్మా, మనం చూస్తే చిన్నవాళ్ళమమ్మా, మనం మంచిగా ఈవేళ చల్లగా మాట్లాడాలి కానీ ఇలా మాట్లాడకూడదమ్మా. ఎందుకంటే చల్లగా పానకం తాగుతున్నాం అని ఇంక ఎంత చెప్పుకొచ్చారు,
ఎంత మాయావి.
ఇక్కడ చూస్తేనంట ఇక్కడేం చెప్పారు, పైకేమో మనం బలం పైకి నిజం ఉండాలి, నార్మల్ గా ఉండాలి. మనం ఫల చెప్తారు కదా, మనం ఫలానా అదే మనం భూమి మీదకు వచ్చి వెళ్ళిన జాడ తెలియకుండా వెళ్ళిపోవాలంటారు, అది ఒకటి. అసలు మన ఈ ఊర్లో ప్రసంగం జరుగుతున్నట్టు కూడా పక్క వాళ్ళకి తెలియకుండా అంతలాగా మనం వెళ్ళిపోవాలి. అంతేగాని మనమేమి పైకి మాత్రం అంత డాబు దర్పంగా ఉండకూడదు, నార్మల్గా ఉండాలి. తీరా ఇదైపోయిందా, కొన్ని విట్లే లక్ష్మణుడు వెళ్ళి ఇంకా ఆ సుగ్రీవుడేమో మంచి ఎంజాయ్మెంట్లో చక్కగా ఆ చిలికత్తెలతో ఆడుతూ పాడుతూ నాట్యాలు చేస్తూ ఆ పానీయాలు తాగుతూ మరి అలా ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు వెళ్తాడు కదా, అప్పుడు చూడు అక్కడేంటంటాడంట, వాళ్ళు వెళ్ళిన ద్వారం తెరిచే ఉంది అది మూసిలేదు, సుగ్రీవుని పంపడానికి అదెంత పని అని చెప్పి ఇక్కడ తార చెప్తుంది. మనకి ఇదంతా మనకు సంబంధించిందమ్మా. ఇక్కడ తార ఎలా చెప్తుందంటే, మేము మనుషులు, మేము కోతులు, మేము అసలు మా బుద్ధే కోతి బుద్ధి. తర్వాత సుగ్రీవుడికి రాక రాజ్యం వచ్చింది, తర్వాత భోగాలు వచ్చాయి భాగ్యాలు వచ్చాయి, రాక ఎన్నాళ్ళయింది పాపం కరువాసిపోయి ఉన్నాడు గనుక మరి అసలే కోతి. దానికి తగ్గట్టు ఇప్పుడు ఇవన్నీ వచ్చాయి కదా, అంతేగాని మర్చిపోయి కాదు గుర్తుంది కానీ పాపం ఇన్నాళ్ళు లేని భోగాలు వస్తే ఒక్కసారి ఏదో అనుభవించేయాలని ఆ ఆనందంలో ఉన్నాడు, అదేదో ఆనందం అనుకుంటున్నాడని అక్కడ లక్ష్మణుడికి చెప్తాడంట, మీరు మనుషుడు కదా, మీకు వివేకం బుద్ధి ఉంది కదా, మీరు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించాలి కదా, ఏ పని చేసినా ఏ మాట మాట్లాడినా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి మాట్లాడాలి కదా, ఆలోచించి పని చేయాలి కదా, మీరు మనుషులు కదా, మనుషులకి కోతులకి తేడా ఉండాలి కదా లక్ష్మణ అని. అయితే ఆ తారు చెప్పిన మాటలకి అంత కోపంగా వెళ్ళిన లక్ష్మణుడు శాంతం అయిపోయాడట, చల్లగా అయిపోయాడంట. అసలు నాన్నగారు అక్కడ చెప్పారు, షా మాట కోసం ఎంత, అసలు ఆ మాట చాలా అవతల వాళ్ళకి అర్థమయ్యేటట్టు మాట్లా. నాకైతే ఉషా ఎన్నిసార్లు సత్సంగం గురించి అమ్మ అవతల వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పాలి. తర్వాత ఏంటంటే ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు అది మనకి తెలిసిన విషయం నిజంగా లేకపోతే, ఫస్ట్లో అయితే నిజంగా బాబాయ్ నాన్నగారు గైడెన్స్ అలా ప్రత్యక్షమే ఇవ్వకపోతే గాబరా అనమాట. గాబరా ఏంటంటే బాగా ఫస్ట్లో ఓల్డ్ క్యాసెట్లో వినేయటం అసలు ఒకసారి నాన్నగారు చించినాళ్ళు నాకు అడిగారు, అందరినీ మీదే మార్గం నీదే మార్గం అంటూ ఇక్కడికి వచ్చారు నాది మార్గం నాన్నగారు అంటే వెరీ గుడ్ అన్నారు. అయితే అలా వినేయడం కదా చెప్పి అంటే ఎంతగా బాగా చెప్పేవారంటే అమ్మా, విన్న వెంటనే ఎవరితోనో చెప్పేయాలనే ఆతృత ఉండకూడదమ్మా, విన్నది ముందు నువ్వు అర్థం చేసుకో, నువ్వు అర్థం చేసుకొని దాన్ని నువ్వు ఉపయోగించు, అది అవతల వాళ్ళకి చెప్పవలసిన. అసలు సత్సంగంలో టీచర్స్కి నాన్నగారు ఎంత బాగా చెప్పేవారంటే ఎలా చెప్పాలి సత్సంగం అనేది. అయితే అవతల అప్పుడు ఏంటంటే నీవు ముందు విని నువ్వు అర్థం చేసుకో, నువ్వు దా ఆ మాట నువ్వు ఉపయోగించుకో. నువ్వు అవతల వాళ్ళకి చెప్పవలసిన అవసరం వచ్చినప్పుడు అప్పుడు నీ నోటిని భగవంతుడు ఉపయోగించుకుంటాడమ్మా అని చెప్పాడు. ఆ తర్వాత ఎవరైనా సత్సంగంలో మాట్లాడుతున్నప్పుడు మనకి ఆ మాట మనకి తెలిసిన మాట అయినా సరే వాళ్ళు ఆ మాట పూర్తి చేసే వరకు నువ్వు మధ్యలో మాట్లాడదు. వాళ్ళు ఆ మాట పూర్తి చేసే వరకు నువ్వు మధ్యలో మాట్లాడదు. రమేష్ సత్సంగానికి వస్తున్నావా అని రమేష్కి అడిగేవారు. అప్పుడప్పుడు వస్తున్నానంటే అప్పుడు అనేవారు, నాకు చూసి చెప్పేవారు. రమేష్ వచ్చిన రోజు రమేష్నే మాట్లాడు, నువ్వు అసలు మధ్యలో మాట్లాడుతున్నట్టు చెప్పేవారు. తర్వాత నువ్వు తర్వాత మాట ఎలా ఉండాలంటే అవతల వాళ్ళకి అర్థం అవ్వాలి, తర్వాతను స్వీట్గా ఉండాలి, తర్వాత నువ్వు చెప్పేవాళ్ళ మీద ప్రేమ ఉండాలి. నిజంగా నాన్న చెప్పేవాళ్ళ మీద ప్రేమ, అనుగ్రహం, ఆ దయ, కృప లేకపోతే నాన్నగారి మాట మనకి ప్రతిదీ ఎంతలా ఇంతలాగా. అసలు కనకమ్మ గారు అనేవారు, నేను పాట అలా భక్తులు నాన్నగారితో అప్పుడు స్పెండ్ చేసిన భక్తుల్ని కలిసి ఎలాగైతే అన్ని అడిగి ఎంజాయ్ చేసేదాన్ని అలాగే భగవంతుడు స్పెండ్ చేసుకునేదారు కదా అని రమణ కనకమ్మ గారి దగ్గరికి ఒకసారి వెళ్తే, అమ్మా మీరు భగవాన్ చూడలేదు, భగవాన్ మాట వినలేదు, భగవాన్ పాట వినలేదు, ఆంధ్రాలో ఎన్ని పుణ్యక్షేత్రాలు లేవమ్మా, పరుగు పరుగున ఎక్కడికే వచ్చేస్తున్నారు అరుణాచలం అని అన్నారు ఆవిడ. అప్పుడు అన్నా ఆడుతో అండి, ఇదంతా మా గురువుగారు దయ్యండి, మా నాన్నగారు దయ్య, మేము భగవాన్ని చూడకపోయినా, భగవాన్ మాట వినకపోయినా, భగవాన్ పాట వినకపోయినా, భగవాన్ తండ్రి, భగవానా భగవానా భగవాన్ అనుకోగానే మాకు ఏంటో మనసు అలా ఒక క్షణం ఆగిపోయి ఎంతో ద్రవించిపోయినంత ఆనందం వచ్చేసినట్టు మాకు అర్థమయ్యేటట్టుగా మా గురువు గారు మాకు బోధించారండి. నిజం కదా, అసలు నాకైతే తండ్రి రమణ తత్వాన్ని భగవాన్ గురించి బోధన ఎంత సరళంగా స్వతమూర్తుల్లాంటి వాళ్ళకి ఎంత భక్తురాన్ని పీసన్నాది గారి ఇంట్లో తీసుకెళ్తే బాలా నిజంగా రమణ తత్వాన్ని మాకు అర్థమయ్యేటట్టు చెప్పే మహాత్ముడిని నేను ఎప్పుడైనా చూస్తానా అనుకున్నాను. అయ్యి బాబే తండ్రి, నేను బాలా ఎంత బాగా చూపించావు నాన్నగారిని అని ఆవిడ ఇంక ఎంత ఏడ్చేశారు, అసలు నేను అనుకోలేదు అని. సో అలాగా మనం అంత బాగా అంటే మెయిన్ నాన్నగారు అది చెప్పారు ఏంటంటే వినే వాళ్ళ మీద ప్రేమ, ప్రేమ ఉండాలి, ప్రేమ ఉంటేనే అలా చెప్పగలరు. కేవలం అందుకనే కేవలం జ్ఞాని మాత్రమే అలా చెప్పగలరు. జ్ఞాని నేను ఎప్పుడు అంటుంటాను మా ఫ్రెండ్తో, ఒక జ్ఞానే సుఖి, ఒక జ్ఞానే సుఖపడగలడు. ఎందుకంటే తను ఏదైతే అయ్యున్నాడో అదే అందరిలో అదే చూస్తాడు కాబట్టి, అసలు అక్కడ వికారాలే ఉండవు కాబట్టి, భేద బుద్ధి ఉండదు కాబట్టి. అసలు నాన్నగారు ఎప్పుడైనా మనకి ఎవరిలోనైనా వీళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళు పేదవాళ్ళు, వీళ్ళు డబ్బున్న వాళ్ళు, వీళ్ళు చదువుకున్న వాళ్ళు, వీళ్ళు డాక్టర్లు, వీళ్ళు ఇంజనీర్లు, వీళ్ళు అసలు ఏమీ దాని వాళ్ళంటే ఆ రోజుకి 82 నుంచి చెప్తారా, 82 నుంచి ఇదే బోధయ్య ఎలా చెప్పగలిగారు, తండ్రి నువ్వు కాబట్టి చెప్పగలిగావు అని అనుకుంటాను ఎప్పుడు. సో అలాగే చెప్పి నాన్నగారు మనకి మాట కోసం చెప్పి లక్ష్మణుడు కోసం, లక్ష్మణుడు తార అంత అందంగా మాట్లాడి లక్ష్మణుని అంత చల్లపరిచేసింది. ఎంత ఉద్రేకంతో వాళ్ళని పంపిన త్రోవ మూసేయలేదని అని అంత ఉద్రేకంగా వచ్చిన వాడిని చల్లబరిచేసింది. అలా ఉండాలి అని రామాయణం కోసం చెప్పి రామాయణంలో అసలు నాన్నగారు ప్రతి క్యారెక్టర్ అసలు ఎంత ఇప్పటికి ఈ రోజుకి కూడా 3 అడుగుల జాగా కోసం ఉన్న ఇల్లు కోసం సరే కోసం మనం అక్క చెల్లెలు అన్నదమ్ములు దెబ్బలాడుకుంటున్న వాళ్ళు నాకొద్దంటే నాకొద్దు నాకొద్దు అంటే రాజ్యం అన్నారు కదా రామాయణంలో అని. లాస్ట్ లో రామాయణంలో ఒక మాట ఏంటంటే అది మనకి ఇది మనకి వర్తించేదమ్మా, ఇది మనకు సంబంధించింది. ఎలాగంటే అరణ్యంలో ముందు లక్ష్మణ్ నడుస్తాడు, మధ్యలో సీత, తర్వాత రాముడు. లక్ష్మణుడు నడుస్తుంటాడు. ఈ రాముడు చెప్పేశాడంట లక్ష్మణుడికి, మీ వదిన అంటే మీ వదిన ఇక్కడ జీవుడు అమ్మా, ఏ జీవుడు ఏంటి అడుగుతాడు, మాయ ఎలాగంట కాయ అడుగుతుందట, పండు అడుగుతుందట, అక్కడ అది ఉందిమ్మంటుందట, ఇది ఇక్కడ ఇదే, ఇది ఎక్కడ ఉందిమ్మంటుందట, ఏది అడిగితే అది నువ్వు ఇవ్వు అని లక్ష్మణుడికి చెప్పేస్తాడట. వీరు మాత్రం అలా చూస్తుంటారట, వీరేమి మాట్లాడరట. వీరు అడిగింది అంటే వీరు ఏది అడిగితే అది నువ్వు తెచ్చివ్వు. అక్కడ మనం మాయ అనమాట, మనం అనమాట. ఏది అడుగుతామంట, ఇంకల్లా సినిమాకి వెళ్దాం అనుకుంటామంట, నాన్నగారు నవ్వించి చెప్పారా పాలకుల్లో చింతామణి పచ్చడేటో ఉంటుంది అది ఇమ్మంటారట, ఇది అడుగుతామంట, ఎత్తమ్మంటదట, బట్టల కొట్టు తీసుకెళ్ళమంటదట, ఇలాగ అడుగుతుంటారట. అంతేగాని వెనకాల ఉన్న పరమాత్మని చూడమని ఆ పరమాత్మని చూసే అవకాశమే ఇవ్వదంట, అలాగ అడుగుతానే ఉంటుందట లక్ష్మణుణ్ణి. ఈ చెప్పేశాడంట లక్ష్మణ్ తను ఏది అడిగితే అది ఇవ్వు మీ సీతకి అని చెప్పేశాడంట. చెప్పేశాడు అసలు ఈ అడిగిందల్లా ఇవ్వడమే పని అంట. అలాగా మీ మనసుకి ఏది అడిగితే అది అలాగా ఇచ్చేస్తూ ఉంటే మరి ఎప్పటికీ కూడా నీకు ఆ సద్వస్తు దర్శనం అవ్వదు, ఇంకా ఇంకా అవ్వదు, ఇంక ఇది అడుగుతానే ఉంటదట. అది అది కావాలి, ఒకటది ఒకటైన తర్వాత ఒకటి అడుగుతుంది, ఒకటైన తర్వాత
కోరిక నెరవేరిస్తే మళ్ళీ దాని వెనక 100 కోరికలు వచ్చేస్తాయి అంటారు చూడండి,
వచ్చేస్తాయి. అలాగ అడుగుతానే ఉంటదని ఆడికి ఇవ్వడమే పని అంట. అంటే ఆడికి అచ్చేయకపోతే అలా ఇస్తూనే ఉంటే ఇది అడుగుతానే ఉంటుంది, కానీ నీకు వెనకాలకి తిరిగి ఆ భాయ్యో తండ్రి ఇలా ఇదేనా పని అంతేనా అంతేగాని ఆ భగవంతుని తెలుసుకుంటాను, ఆ గురువుని ఆశ్రయిస్తాను, ఆ చైతన్యాన్ని తెలుసుకుంటాను అని వెనక్కి తిరగదంట. ఇదంట మాయ కదంట, జీవుడు మాయ పరమాత్మ ఇదంట. వీళ్ళు ముగ్గురు అరణ్యంలోకి వెళ్తున్న కథ. సో ఇవన్నీ ఉన్నాయమ్మా రామాయణంలో, మనము ఏం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. రామాయణం అంటే మీకు అంత చిన్న చూపు ఏంటి అని చెప్పి ఇది ఇలా చెప్పుకొచ్చారు, ఎలాగ వీళ్ళు ముగ్గురు అరణ్యంలో నడుస్తుంది ఏంటంటే. సో అందుకని నువ్వు ఏంటంటే అలా కాదు, నువ్వు అడిగిందల్లా నేను ఇస్తూ ఉంటే నువ్వు మధ్యలో అసలు నాకు అసలు నువ్వు నీ చుట్టే నేను తిరుగుతుంటే నేను భగవంతుడిని ఎప్పుడు దర్శనం చేసుకుంటాను, నేను అది ఎప్పుడు పొందుతాను అని నువ్వు అన్ని అసలు మనల్ని ఆ అహంకారం ఆ నేను అసలు ఆలోచించేనివ్వదంట. ఒక్కొక్కసారి నువ్వు గనక ఒక్క క్షణం ఆ గురు స్మరణ వదిలేసావా ఇది పట్టేస్తుంది. చెప్తారు చూసావా నాన్నగారు, నువ్వేదో తెలివి పెద్ద గొప్ప తెలివైన ఉండి అనుకుంటే అహంకారం కూడా మాయ, ఉష మాయ అమ్మ, ఇదంతా ఎంత మాయ అంటే ఆ మాయ అసలు ఎట్టి అది చాలా బలం అట. దానికి నువ్వేదో సాధించేద్దాం అనుకుంటే అది నువ్వు ఎప్పుడు చిన్న అవకాశము నువ్వు ఒక్క ఎక్కడ చిన్న ఎక్కడ నువ్వు కొంచెం స్కిప్ అవుతావా పట్టేద్దామని అది చూస్తుంటదంట. అది చూసావా చెప్తారు కదా భగవాన్ దగ్గర కోతి పైనుంచి అరటిపళ్ళు హస్తం తెస్తే టక్కర పట్టుకెళ్ళిపోద్ది, ఇలా అయ్యే కుయ్యమురా అంటే మీ అది ఎంత అది ఎంత కాన్సన్ట్రేట్ గా అది ఎప్పుడు నువ్వు ఇలా ఏమరుస్తావో పట్టుకెళ్ళిపోదావని అది
చూస్తుంది.
మాయ అంత బలీయంగా ఉంటదంట, అంత బలీయమైంది మాయ. ఆటగదరా శివాటగద కేశవ. ఇది సరిగ్గా నాన్నగారు ఆ ఆడియో క్లిప్పు, మా చెల్లి చనిపోవడం ఇవన్నీటప్పుడే ఇది పంపించారు. ఎవరు? పూడూరు భారతి. ఆట గదరా శివ ఆట గద కేశవ, ఆట గదరా శివ ఆట గద కేశవ, ఆట గద నీకు అమ్మ తోడు, ఆట గద జననాలు ఆట గద మరణాలు, మధ్యలో ప్రణయాలు ఆట నీకు, ఆట గదరా శివ ఆట గద కేశవ, ఆట గద రామన్ను ఆట గద రామిన్ను, మిద్యలో ఉంచి ఆడేవు నన్ను, ఆట గదరా శివ ఆట గద కేశవ, ఆట గదరా శివ ఆట గద కేశవ, ఆట గదరా నీకు అమ్మ తోడు. రామకృష్ణుడికి ఏంటంటాడు? నిత్యం లీల అంటాడు ఆయన. ఈయనేమో అంత మాయ ఆట, ఇదంతా నా ఆట అంటాడు ఈయన.
అంటే నాన్నగారు అంటూ ఉంటారు, అంటే బాలాంటి నాన్నగారు అంటూ ఉంటారు కదా, జీవుడికి ప్రాణ సంకటం, ఈశ్వరుడికి చలగాటం.
ఆహా, ఎలక్ట్ ప్రాణ, అదే పిల్లికి చలగాటం, ఎలక్ట్ ప్రాణ సంకటలాగా ఇక్కడ అంటున్నారు. ఆట గదరా మిన్ను, ఆట గదరా మన్ను, మిద్యలో ఉంచి ఆడేవు నన్ను. అది ఇదంతా మిద్య, ఇదంతా ఇదంతా మిద్య, ఇదంతా అబద్ధం, ఇదంతా మిద్య అనుకోకపోయినా ఈవెన్ దిస్ విల్ పాస్ అవే అనేది మాత్రం మన అందరూ
ఎక్సలెంట్ అంటే ఒకటి, రెండు ఇన్స్టెంట్ గా మైండ్ ఆఫ్ స్టే పోవాలంటే నథింగ్ ఎవర్ హ్యాపెండ్
అంతే,
నథింగ్ ఎవర్ హ్యాపెండ్. అంటే ఇప్పుడు ఇంత చరిత్ర జరిగిపోయింది, ఈ క్షణంలో ఇప్పుడు జరిగిపోయిన చరిత్ర మనం కాదు, జరగబోయేది మనం కాదు, మనం చైతన్యంగా ఎప్పుడూ ఉన్నాము. సో వచ్చి వెళ్ళిపోయేది ఏది నువ్వు కాదు అన్న చోట చరిత్ర ముగిసిపోయిందంటే, భూత భవిష్యత్ కాలాలు పూర్వము అంటే పాస్ట్ అండ్ ఫ్యూచర్ లేదు,
లేదు
ఇప్పుడు ఇక్కడ నువ్వు ఏదిగా ఉన్నావో అదే నువ్వు,
అంతే
అంటే ఉనికి, నేను ఉన్నాను అనే
వచ్చేది
ఏదైనా నువ్వు కాదు. కరెక్ట్ అంటే ఆ ఉండడం అనేది నిజంగా అంటే ఈ గాథలన్నీ చెప్పి, ఈ స్మృతులన్నీ చెప్పి, రామాయణం కాదు, కృష్ణుడికి కాదు, భాగవతమే కాదు, మహాభారత యుద్ధమే కాదు, కృష్ణుడికి పాండవులకి అదే కమ్యూనికేషనే కాదు, మొత్తం నాన్నగారు ఇంత ఇంత చెప్పి 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 మనకి, అంటే మైండ్ పరిపక్వత తీసుకురావడానికి, అంటే ఆ సబ్జెక్ట్ మన మైండ్కి పట్టించడానికి, మన మనసు మృదువయ్యి ప్రేమించ, అంటే ప్రేమతత్వం అలవర్చుకోవాలి కదా అంటి. ఇప్పుడు రామాయణం చెప్పారు, ప్రేమగాథ అన్నారంటి
రామాయణం,
అంటే నువ్వు ప్రేమగా ఎలా ఉండాలి, సహనంగా ఎలా ఉండాలి. అండ్ ఇప్పుడు సీతాపహరణ అంటే విధి ఎంత బలీయమైంది, భగవంతుడు భూమి మీదకి దేహం ధరించి వస్తే వాళ్ళకు ప్రారంభం తప్పనప్పుడు జీవులేపాటి వాళ్ళు. సో అంటే ఈశ్వరుడు దిగి, అంటే రాముడికి వచ్చిన కష్టం మీకు ఎవరికన్నా ఎప్పుడన్నా వచ్చిందా, అంటే వాళ్ళని ఆదర్శంగా తీసుకోమని. అంటే దేవుళ్ళు దిగొచ్చి మళ్ళా జీవిస్తే వాళ్ళు ఎంత ఎన్ని సఫరింగ్స్ గురయ్యారు, అసలు మన సఫరింగ్ దాంతో పోల్చదగిందా, అంటే ఎన్ని విధాలుగా, అంటే ఇంక ఎన్ని, అంటే 360 degrees, ఒక సర్కిల్లో 360 degrees యాంగిల్స్ ఉంటే 360 degrees యాంగిల్లో సబ్జెక్ట్ నూరిపోసారంటే మనకి
మనకి ఇలాగా కాదు అసలు. అమ్మో ఈ సారీ నీ మాట్లాడి, ఒకరోజు అడిగారు, ఒకరోజు అడిగారు అంటే మళ్ళీ మిస్ అవుతుంది.
అవునవును,
ఉండడం అంటే దేవుడు కదండి బాలగారు, ఉండడం అంటే దేవుడు, మనం ఉంటున్నాం కదా మనం దేవుడా అని వెంటనే అన్నారు. ఏంటంటే ఇలా గదిలోని చూస్తూ ఉండడం అంటే దేవుడు, ఉండడమే దేవుడు, అయితే మనం ఉంటున్నాం కదా బాలగారు మనం దేవుడా కాదు. ఎలా అంటే వంట అది అసలు చెప్తున్నాను అసలు ఎంత లాజికల్ గా అర్థమైపోద్దంటే ఉండటం దేవుడు కానీ మనం ఉండటం దేవుడు కాదు. ఎలా అంటే మనం ఎలా ఉంటున్నాం, ఫస్ట్ ఒక స్త్రీ అనుకుంటున్నా, తర్వాత పొడవు ఉన్నామా, పొట్టిగా ఉన్నామా, నల్లగున్నామా, తెల్లగున్నామా, మంచి వాళ్ళమా, చెడ్డ వాళ్ళమా, ఇలా ఇలా ఉన్నాం, ఇలాగ దేనితోనో ఒక దాంతో ఐడెంటిఫై ఉన్నాం కదండి. ఆ ఉండటం దేవుడు కాదు, ఆ ఉండటం దేవుడు కాదు, ఉండటం ఉండటం దేవుడు
మాత్రమే.
కానీ మనం ఎలాగున్నాము, దేనితోనో దాంతో ఐడెంటిఫై అయినా ఫస్ట్ దేనితోనో ఒక దాంతో ఐడెంటిఫై అయి ఉన్నాం. సో ఐడెంటిఫై అయిపోయి ఉన్నాం కాబట్టి ఇది ఇలా దేవుడు కాదు అసలు. ఉండటం ఆ ఉండటం ఆ ఉండటం అంటే కొన్నాళ్ళు ఒక్క మాట గొప్ప నడిపించేస్తుంది ఆ ఉండటం. ఓ ఇలా ఉండటం ఇది దేవుడు, ఇది ఉంది దేవుడు అని. కానీ త్రుటిలో ఉండటం అనేది దేంతోనో ఒక దాంతో ఐడెంటిఫై అయిపోద్ది.
అవును,
దేంతోనో ఒక దాంతో ఐడెంటిఫై వెంటనే అసలు ఐడెంటిఫికేషనే రాంగ్ అమ్మా. ఉండటం నీ ఏదైనా నువ్వు, నీకు దేహం ఉన్నా నీకు మనసు ఉన్నా నువ్వు అవి ఉండటం తప్పు కాదు, నువ్వు వాటితో ఐడెంటిఫై అయిపోతున్నావే అది తప్పు. ఉండటం దేవుడా అయితే అలా ఉందామా, అలా ఉందామా, అలా ఉందామా అని అనుకున్న క్షణంలో అరక్షణం ఆ క్షణంలో త్రుటిలో దేంతోనో ఐడెంటిఫై అనమాట. సో అందుకని ఆ ఉండటం కాదు అని చెప్పి అలా ఉండాలి, అలా ఉండాలి. సో నాన్నగారు మనకి అన్ని విధాలు నువ్వు చెప్పినట్టు రకరకాలుగా ఎలా అంటే నిన్న లేదు మొన్న భాద్రపద శుద్ధ చవితి రోజు వినాయకుడి కోసం చెప్పి కూడా ఎంత సబ్జెక్ట్ చెప్పారురా బాబు. ఆయన పొట్ట దగ్గర నుంచి చెప్పారు. నిజంగా చెవులు ఉన్నాయంటే వినడమే, నోరు తక్కువ మాట్లాడాలి ఎక్కువ వినాలి. ఆ తర్వాత ఎలక వాహనం, ఎలకని మనని మన మనసుని ఎలకతో పోల్చారు. నిజంగా ఆ ఎలక బొర్రిలాగా అవసరమైంది, అవసరం లేనిది, పనికి వస్తుందా లేదా అనకుండా అన్ని బొర్రెలో తోచినట్టు మనసులో దాచేయటం, ఆ దాచేది ఆ మనసు మీద నువ్వు అలాగ దాచేస్తావు. అందుకే ఎలకతో పోల్చి ఆ ఎలక మీద సారీ చేశాడు గనక ఆయన ఈశ్వరుడు అయిపోయి నేశ్వరుడు అయిపోయాడు. నువ్వలకి నీ మనసు మీద సారీ చేసి నీ మనసును నీ మనసును నువ్వు ఆధీనంలో పెట్టుకొని మనసు మాట నువ్వు వినకు, నీ మాట మనసు వినాలి. నువ్వు అది చెప్పినట్టు వినకు, ఇందాక ఆ సీత అడిగినట్టు అదితే ఇదితే అల్లక్కడికి వెళ్ళి అయ్యో ఈలేటి వెళ్ళగన్నారు. ఇందాక చెప్పినట్టు ఏంటంటే వెళ్తే వెనక్కి వెళ్ళిపోతుంది, లేకపోతే ముందుకు వెళ్ళిపోతుంది, భవిష్యత్తులో ఇలాగంటది, రేపు నేను వెళ్ళిపోతే అక్కడికి వెళ్తే ఇలాగుంటానా అలాగుంటానా అంటది. ఏ మళ్ళీ వెంటనే ఏ ప్రతి ఏ వాట్ ఈస్ టు బి హ్యాపెన్ హ్యాపెన్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం అంటుంటది. మళ్ళీ వెళ్తే ఇలాగ అక్కడికి వెళ్తే ఇలాగ ఉండాలంటది, అయ్యో నిన్న వాళ్ళు ఇలాగన్నారంటది, ఇలాగంటది. అలా కాకుండా ఆ మనసు మీద నువ్వు సారీ చేస్తే నువ్వు ఈశ్వరుడు, మనం విఘ్నేశ్వరుడు అయిపోయాడు అనేసి ఆ పొట్ట కోసం చెప్పి ఏదేనని మనసుకి ఎవరు విమర్శించినా, మంచి వచ్చినా చెడు వచ్చినా, కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా, సుఖం వచ్చినా, ఏదొచ్చినా ఎన్నో వచ్చినా అన్ని జీర్ణించుకోవాలి, అన్ని డైజెస్ట్ చేసుకోవాలి, అన్నిటినీ కూడా నువ్వు భరించాలి, అన్నిటినీ సహించ అన్నిటినీ డైజెస్ట్ చేసేసుకోవాలి అని చెప్పడానికి ఆ పొట్ట నిదర్శనం అన్నమాట. అసలు ఎంత అందంగా చెప్పారు తండ్రి, భాద్రపద శుద్ధ చవితి రోజు కూడా వినాయకుడి కోసం కూడా ఎంత బాగా చెప్పి ప్రతిదీ అంటే ప్రతిదీ కూడా మనకి మనం ఎలాగ జీవిస్తే
అక్కడికి చేరతాము
చేరతాము. ఎలాగ జీవిస్తే నువ్వు ఎలాగ జీవించాలి, నీ మనసు. ఒకసారి అరుగు మీద అడిగారు, నా చిన్నోడు నా మాట వినట్లేదు, పెద్దోడు నా మాట వినట్లేదని చెప్తావు, కానీ నా మనసు నా మాట వినడం లేదని ఎప్పుడు చెప్తావమ్మా నువ్వు, ఆ మాట ఎప్పుడు చెప్తావని ఎదురు చూస్తున్నానని అన్నారు నాన్నగారు ఒకసారి. అలాగా మనసు అసలు ఇన్నాళ్ళు నువ్వు దాన్ని చెప్పి అది చెప్పినట్టు విన్నా, ఇప్పుడు నా గురువు ఇలా చెప్పాడు, నా గురువు ఇలా చెప్పాడు, నేను నీ మాట విన్నని దాన్ని చెప్తారు కదా, సిమ్ లైక్ ఫిష్ అగెన్స్ట్ మెంటల్ కరెంట్ అని. అలాగా దాని మీద అది చెప్పినట్టు వినకుండా దానికి నువ్వు బానిస అయిపోకుండా దానికి నువ్వు రాజుగా ఉంటే నువ్వు ఈశ్వరుడు అయిపోతావు, నువ్వు దేవుడు అయిపోతావు అని నిన్నలేదు మొన్న విజ్ఞాన వినాయక చవితి రోజు కూడా ఎంత సబ్జెక్ట్ చెప్పావయ్యా, ఎంత నూరి పోస్తావు, ఎంత ఎలా చెప్తావు కదా, ప్రతి క్షణము కూడా ఇలాగ మన అలవాట్లని మన దోషాలని ఆయన తలపెట్టి అందులోంచి మనల్ని బయటికి తీసేస్తారు. ఉషా అసలు నేను కొత్తను సుజాతలాగా సత్సంగం చెప్పలేకపోతున్నాను, భయం వేస్తుంది అనేదాన్ని అంతా ఉండేదాన్ని. ఒకసారి నారాయణపేటలో లక్ష్మి హైదరాబాద్ లక్ష్మీ నారాయణపేట భక్తులందరూ వెళ్ళి వచ్చాక అయ్య బాబు రోజు గురువుగారు మిమ్మల్ని తలపెట్టడం వినండి గదిలోంచి రాగానే ఈ బాల సుజాతలా చెప్పలేకపోతున్నాను అంటుంది ఏటమ్మా అది మైండే కదా అని వారు రోజు బాబు అదే ఇలా బాల ఇలా సుజాతలా చెప్పలేకపోతున్నాను అంటుంది అది కూడా మైండే కదమ్మా అని అంటే ఏదో వంకతో తలపెట్టి ఆ అలవాట్లోంచి మనకి బయటకు తీసేయడానికి నిజంగా గురువే కష్టపడుతున్నాడు, గురువే కష్టం. అసలు నేను నిజంగా మహాభారతం నాన్నగారు చెప్పడం వల్ల చూసి ఎంత ఎంజాయ్ చేశానంటే ఆ దుర్యోధనుడు తొడ మీద గట్టిగా భీముడితో దుర్యోధన తొడ మీద కొట్టిస్తే అది లిటరల్గా సినిమా కదా అలా చూపిస్తారు, కృష్ణుడు తొడ మీద దెబ్బ పడుతుంది అన్నమాట. అదే మాట వచ్చి గాంధారికి చెప్తాడు, నువ్వేదో నేనేదో మధ్యలో ఉండి ఆ యుద్ధం ఆపలేదు అనుకుంటున్నావు, అశ్వత్థామకి ఇచ్చిన శాపం నేనే అనుభవించాను, దుర్యోధనుడు ఈ భీముడు కొట్టిన దెబ్బ నేనే తిన్నానత్త, నేనేదో నీకు శత్రువుని అనుకుంటున్నావు అని చెప్తాడు. నిజంగా అది చూసి నిజంగా నాన్నగారు లాస్ట్లో మీరు నాన్నగారితో మాధవి నువ్వు వేగ్ గారు ఆ జగన్నాథరాజు గారు అవన్నీ చెప్పినప్పుడు నాకు ఆ భారతం కళ్ళ ముందు కట్టినట్లయి, ఓహో మా దెబ్బలు మా బాధలు మా అలవాట్లు మా దోషాలు నువ్వు ఇలా మింగుతున్నావా అనిపించేది ఉషా నాకు. ఎందుకంటే నేను మహాభారతం మా పిల్లలు అంటారు ఆడెవడో కానీ ఆడు నీకు ప్రైజ్ ఇవ్వాలి మమ్మీ అన్నిసార్లు చూస్తుంటావు అలా రిపీటెడ్గా నీకే అని. అయితే నాన్నగారు చెప్పడం వల్ల నేను బాగా ఎంజాయ్ చేస్తానమ్మా మధు, లేకపోతే అంత అర్థం అవదు అని అది చూశాను ఉషా. లిటరల్గా అలా చూపించారు ఆ నిజం కృష్ణుడు భరించాడు అంతే, భగవంతుడే మన భగవంతుడు తీసుకుంటాడు అని మహాభారతంలో చూసింది నేను 2017లో మీరు చెప్పి మీ ద్వారా విని ఓహో తండ్రి ఇలాగ ఆ రోజు కృష్ణుడు తీసుకున్నాడని నాకు చెప్పేవు నువ్వు, కానీ ఈరోజు నువ్వు తీసుకున్నావు తండ్రి, నువ్వు తీసుకున్నావు, గురువు ఇలా తీసుకుంటాడా తండ్రి మాకు తెలీదే, ఇలా చూపించడానికి ఇలా చూపించావా లిటరల్గా అని. నిజంగా మనమేదో ఏదో కోడలు ఏదో అని అంటే భరించేసినట్టు సహించేసినట్టు ఒంట్లో పెద్ద ఫోజు మళ్ళీ ఈ
మళ్ళీ అది అది వంపుగా పెట్టుకుని అహంకారం పెంచుకోవడం
మళ్ళీ ఏదో ఈ నొప్పులన్నీ మనం భరించేస్తున్నట్టు ఇవన్నీ అంటే ఇందా చెప్పారు కదా బండరాళ్ళ అంటే ఆ అలవాట్ల నుంచి నిన్ను తీసేసి ఆయనే తీసేసి చిటికిన వేలు నువ్వేసి నువ్వు తొలగించుకున్నట్టు నువ్వు అనుకున్నట్టు చేస్తాడు మళ్ళీ, ఎందుకంటే నీ అహంకారం నేనే ఇందులోంచి బయటపడ్డానని నువ్వు అనుకోవాలని. మనమేదో అనుకుంటాం కానీ ఉషా అసలు కష్టమంతా గురువు దేని కష్టమంతా గురువు, గురువే కష్టం మన కోసం. అసలు ఆ దేహం అసలు దేహం ధరించి వచ్చిందే మన కోసం కదా, అందుకనే ఆ దేహం కూడా అంత ఆనందంలో మునిగి నాని ఇందాక చెప్పినట్టుగా అలా వచ్చింది కాబట్టి మన కోసం మనని దుఃఖరహిత స్థితికి తీసుకెళ్ళడానికి ఆయన దేహం ధరించి వచ్చి మనకు నడిచి చూపించారు. నేను ఎప్పుడు అనుకుంటాను భగవద్గీతలాగా 700 శ్లోకాలు ఒక పుస్తకం రాసేసి నాన్నగారు పుస్తకం రాసి ఇచ్చి ఇవ్వచ్చు కదా, కానీ నాన్నగారు అలా చేయలేదే. ప్రతి క్షణం ఊరు ఊరు వెళ్ళి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఎంత సౌమ్యంగా మాట్లాడి, అసలు ఫస్ట్లో అయితే నాకు నా వైపు నాన్నగారు చూడాలి, నన్నే పలకరించాలి అనిపించింది. కానీ తర్వాత తర్వాత నాన్నగారు ఆ మహిమే చేశారు, మిరాకిల్ చేశారు నాకు తెలియదు. కానీ ఉష నిజంగా నేను మాత్రం లిటరల్గా చెప్తున్నాను, ఎవరిని పిలిచినా చాలా ఆనందం వేసేది. ఏమా సరస్వతి అని నాన్నగారు పలకరిస్తున్న ఒళ్ళంత పులకరించేసేది అనమాట. ఏంటి నాన్నగారు ఎవరిని పలకరించినా మనల్నే పలకరిస్తున్నారు అన్నట్లుగా మనకి అనిపింప చేసేసారు. నాకైతే మాత్రం ఫస్ట్ లో బాగా మనల్ని చూడాలి అదేంటి అది చూస్తున్నారని, కానీ అక్కడ ఒకసారి భగవాన్ ఏమోనంటే ఒకటి కల్లో కనిపించి రమ్మన్నారట, రెండో వాడితో మాట్లాడుతున్నట ఈ కల్లో కనిపించిన ఏంటని అసలు ఉండేది నారాయణ లేదట. ఆ తర్వాత ఇదేంటో బాబు నన్ను పిలిచాడు ఆయనతో మాట్లాడుతున్నాడంటే అప్పుడు కావ్యకంఠ కనపడుతుంది ఎవరో చెప్తారట పని నీకెందుకు అక్కడ మాట్లాడుతున్న పని ఇక్కడ జరిగింది అని. అలాగా నాన్నగారు అది నిజంగా మిరాకిల్ అనుకుంటాను నేను. తర్వాత తర్వాత మాత్రం ఎవరితో నాన్నగారు మాట్లాడినా కళ్ళు నోరు ఒళ్ళు అంతా ఇప్పేసి చూసి ఆనందించేసి వాళ్ళం మనం అందరం కూడా. నిజంగా శారీరక ఎవరు నీ గురువు అని ఎవరైనా ప్రశ్న ఇస్తే చాలా చెప్తారు కదా సమాధానం, ఏదో చెప్తారు అనుకో ఎవరి సమక్షంలో నువ్వు నీ దేహధ్యాస నీకు దేహధ్యాస ఉండదో, నీ మనసు స్తంభిస్తుందో, నీ ఆలోచనలు నీ ఆలోచన ఆగిపోతాదో, అదే నీ గురువు అని. నిజంగా మనకి నాన్నగారు ప్రెజెన్స్ అయితే ఒక్కటి అదంతా ఆయన దయ ఆయన కృప. అందుకే అక్కడ మనమేదో మన కాళ్ళ నొప్పి అయినా ముడుకు నొప్పి అయినా మనమేదో అడ్జస్ట్ అయిపోయి కూర్చున్నాము అంటే నిజంగా ఆయన దయ ఆయన కృప ఆయన అనుగ్రహం ఆయన గ్రేస్ వల్ల మనం అలాగా ఇంత చిన్న జాగాలోనైనా ఆయన దయ కోసం అలాగా అరులు చేస్తూ అలా కూర్చున్నామే అసలు ఎంత అదంతా ఆయన గ్రేసే ఉష అంతా
ఆయన
బాబే అసలు అందుకనే
దయ వెంటాడుతుందండి భక్తుల్ని
వెంటాడుతుంది. లేకపోతే ఇంతలాగే ఇక్కడ చెప్తున్నాను అది డెత్ ఆపరేషన్ బెడ్ మీద దగ్గర నుంచి డెత్ బెడ్ దగ్గర నుంచి ఎంత నొప్పులేదు అసలు నా కింద ఎంత. నిజంగా ఆయనతో సమకాలికలమే మనం, ఇంకా ఇది చాలదా తండ్రి ఇది చాలప్ప అరుణ్ అంటారులే ఇది చాలు తండ్రి ఇది చాలు అప్ప అని. నిజంగా ఈ కాళ్ళ నొప్పులు అవి భరించడం ఏమంత పెద్ద విశేషం అనిపించేస్తారు. నిజంగా నాన్నగారు ఎంత దయ. నాన్నగారే ఒకసారి ఆయన 50వ పుట్టినరోజు పోస్ట్ ఆఫీస్లో చేస్తే నిజంగా నాన్నగారు మన జీవితంలో ప్రవేశించక ముందు ప్రవేశించాక చూసుకుంటే అంత దయ అంత దయ. నాన్నగారే తన 50వ పుట్టినరోజు పోస్ట్ ఆఫీస్లో చేస్తే అది అప్పుడు నాన్నగారు అన్నారు ఇది వారి ఇది సంవత్సరం పోస్ట్ ఆఫీస్లో మీటింగ్ ప్రారంభించే సంవత్సరం అయిందని వార్షికోత్సవం అయిందని నా 50వ పుట్టినరోజు అని నాకేమీ తెలియదండి. మీరందరూ నా 50వ జన్మదినోత్సవం అంటున్నారు ఏమో కానీ నాకు మాత్రం 25 సంవత్సరాలే నా దేహానికి 25 సంవత్సరాలే పుట్టినానే నాది పుట్టినరోజు 25 సంవత్సరాలే నా దేహానికి అని నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే భగవాను నా జీవితంలోకి వచ్చి 25 సంవత్సరాలు అయిందండి అప్పటి నుంచి నా జీవితం అండి. మీరేదో చెప్తున్నారు కానీ ఏమో మరి కూడికలు తీసుకోవట్లు ఏమైనా తప్పు అయితే నేనేం చెప్పలేనండి. నాకు 50 సంవత్సరాలు మీరు చెప్తున్నారు కానీ నాకు 25 సంవత్సరాలేనండి అని నాన్నగారు అన్నారు 1984 మీటింగ్ లో అని. మీరు ఈ సన్మానం చేస్తున్నారు ఇక్కడ ఏదో సన్మానం చేయాలని వార్షికోత్సవం అని సభ ప్రారంభించారు కానీ మీ దండలొద్దు దండాలొద్దు నాకు ఈ సన్మానాలు వద్దు. మీరు నేను ఏ స్పిరిట్తో చెప్తున్నానో అదే స్పిరిట్తో ఒక్కరైనా అర్థం చేసుకొని ఆచరిస్తే అదే నాకు మీరు ఇచ్చిన మీరు చేసిన గొప్ప సన్మానం అండి అని 1984 పోస్ట్ ఆఫీస్ మీటింగ్లో చెప్పారు నాన్నగారు. అలాగా నాన్నగారు అంతటి వాళ్ళే అలాగా మరి మనకి ఏంటి ఉష, నిజంగా ఎంతమంది మహాత్ముల కోసం మనకి చెప్పి ఎంత బోధించారు, ఆయన ఇటు బోధ చేశారు అటు జీవించి చూపించారు ఉష, నాకు అది మెయిన్. ఇంటింటికి వెళ్ళారే, అసలు ఇంటింటికి వెళ్ళి అందరిని ఒక్క నాన్నగారితో ప్రయాణాలు చాలా తక్కువ, కానీ ఈడూరు వెళ్ళాయండి అమ్మా నాన్నగారితో. రాత్రి 8 అయిపోయింది, భోజనానికి లేట్ అయిపోయింది అని అక్కడ జయ గారు గోల పెట్టేస్తుంటే ఇంటింటికి వెళ్ళి పెద్దవాళ్ళని వీల్ చైర్లో కూర్చున్న ఆ పెద్దవాళ్ళని మామల్ని అందరినీ అసలు మాకు అయ్యో ఇదేట్రా బాబు, ఆ గుమ్మాలు ఇలా దాటుకుంటూ వెళ్తే మాకు ఇది అనిపించింది. కానీ నాన్నగారు వెళ్ళి నాకు ఇదో 2 జన్మలాగా ఉందండి, మీకు చూసి చాన్నాళ్ళైందండి, ఈ జన్మలో మీకు చూసాను అనిపించట్లేదండి, నాకు 2 జన్మలాగా ఉందండి, మిమ్మల్ని చూసి నాకు మిమ్మల్ని చూడడం నాకు చాలా సంతోషం. కానీ ఎంత మంది ఇంటికి వెళ్ళారు ఉష, నువ్వు ఉన్నావు లేదు నాకు తెలియదు, కానీ నేను రమేష్ ఉన్నాము ప్రతి ఇంటికి, ఆ మండువాలో ఇల్లుంటికి వెళ్ళి ఇలా వెళ్ళి అక్కడ కూర్చొని వాళ్ళతో ఇదే మాట, నాకు 2 జన్మలాగా ఉందండి, మిమ్మల్ని ఎప్పుడో చూసినా ఎన్నాళ్ళకో చూసానండి, ఎంత ఆనందంగా ఉందండి అనేసి అయ్య బాబయ్య తండ్రి అనిపించింది. అసలు అలా నడిచి చూపించారు. సో నాన్నగారు జీవిత విధానం, జీవన విధానము మనకి ఒక పెద్ద 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 వరం.
అవును అవును.
అట్ ద సేమ్ టైం సబ్జెక్ట్ కూడా.
అవును అవునండి
కదా.
చాలా థ్యాంక్స్ అంటే అద్భుతంగా, అంటే అన్ని నాన్నగారు చెప్పిన మాటలు రామాయణమే కాదు రాబడే కదా చెప్పాలంటారు సబ్జెక్ట్ టీచర్స్ టీచర్స్ అనిపించుకుంటారు ఎవరు ఏ టీచర్ చెప్పినా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం శ్రీనాథ పరమాత్మనే నమః.
ఓం శ్రీనాథ పరమాత్మనే నమః. సరే.